ಶಾಂಬರಧರಂ ವಿಷ್ಣು ಶಶಿವನ್ನಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ಗುರುಬ್ರಹ್ಮಾ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀಗುರವೇ ನಮಃ. ಯೋ ನಿತ್ಯಮುಚ್ಯುತಪದಾಂಬುಜಯುಗ್ಮರುಕ್ಮಾ ವ್ಯಾಮೋಹತಸ್ತದಿತರಾಣಿ ತೃಣಾಯ ಮೇನೇ ಅಸ್ಮದ್ಗುರೋರ್ಭಗವತೋಸ್ಯದಯೈಕ ಸಿಂಧೋ ರಾಮಾನುಜಸ್ಯ ಚರಣೌ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೇ. ಓಂ ನಮೋ ಬ್ರಹ್ಮಾದಿಭ್ಯೋ ಬ್ರಹ್ಮವಿದ್ಯಾ ಸಂಪ್ರದಾಯ ಕರ್ತೃಭ್ಯೋ ವಂಶಋಷಿಭ್ಯೋ ಮಹಭ್ಯೋ ನಮೋ ಭವ್ಯಃ ಸರ್ವೋಪಪ್ಲವರಹಿತಃ ಪ್ರಜ್ಞಾನಘನಃ ಪ್ರತ್ಯಗರ್ಭೋ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ ಬ್ರಹ್ಮೈವಾಹಮಸ್ಮಿ. ಆನಂದೈತರಸಪ್ರಸಾರವಿಲಸನ್ಮಂದಸ್ಮಿತಾಸ್ಯಂ ಕೃಪಾಪಾರೀಣಂ ನಿಜಭಕ್ತಮಾನಸನವಾಂಭೋಜಾತಭಾನೋದಯಂ ಕಾಲಜ್ಞಾನವಿದಗ್ರಣಿಂ ಶಿವಕರಂ ಕಾಳೀಸಮಂ ಸದ್ಗುರುಂ ಬ್ರಹ್ಮಜ್ಞಾನಮಯಂ ನಮಾಮಿ ಹನುಮತ್ಕಾಳೀಪ್ರಸಾದಾಹೋಯಂ. ಅರುಣಾಂ ಕರುಣಾತರಂಗಿತಾಕ್ಷೀ ದೃತಪಾಶಾಂಕುಶಪುಷ್ಪಬಾಣಚಾಪ ಅಣಿಮಾಧಿಭಿರಾವೃತಮಯೂಖೈ ಅಹಮಿತ್ಯೇವ ವಿಭಾವಯೇ ಭವಾನಿ. ಧ್ಯಾಯೇತ್ ಪದ್ಮಾಸನಸ್ಥಾಂ ವಿಕಸಿತವದನಾಂ ಪದ್ಮಪತ್ರಾಯತಾಕ್ಷೀ ಹೇಮಾಭಾಂ ಪೀತವಸ್ತ್ರಾಂ ಕರಕಲಿತಲಸದ್ದೇಮ ಪದ್ಮಾಂ ವರಾಂಗೀ. ಸರ್ವಾಲಂಕಾರಯುಕ್ತಾಂ ಸತತಮಭಯದಾಂ ಭಕ್ತನಮ್ರಾಂ ಭವಾನೀ. ಶ್ರೀವಿದ್ಯಾಂ ಶಾಂತಮೂರ್ತೀ ಸಕಲಸುರನುತಾಂ ಸರ್ವಸಂಪತ್ಪ್ರದಾತ್ರೀ. ಯಾ ದೇವೀ ಸರ್ವಭೂತೇಷು ಮಾತೃರೂಪೇಣ ಸಂಸ್ಥಿತಾ ನಮಸ್ತಸ್ಯೈ 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 ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. ಪ್ರಿಯ ಭಗವದ್ಬಂಧುವುಲ್ಲಾರ, ಸದ್ಗುರುದೇವುಲ ಪರಮ ಪರಿಪೂರ್ಣಮೈನಟುವಂಟಿ ಅನುಗ್ರಹಂತೋ ಸದ್ಗುರುದೇವುಲ ಯೊಕ್ಕ ప్రసాదంగా శ్రీదేవి శరణనవరాత్ర మహోత్సవ కార్యక్రమాలు రెండవ రోజులకు ప్రవేశించాం. మనందరికంటే కూడా ముందుగా అమ్మ మనకి ఈ రోజున ఈ సభకు విచ్చేయడంలో అమ్మకుండేటువంటి ఆనందం. మనందరం కూడా ఆ సభలో పాల్గొనాలి, అందులో ఉండే విశేషాలు మనం సారవంతంగా గ్రహించాలనేటువంటి ఉద్దేశంతో తల్లి ఎలాగైతే ముందుండి తనయుల్ని నడిపిస్తుందో, పిల్లలకు నడక నేర్పడంలో అమ్మ మరింత తన వేగాన్ని తగ్గించుకుని పిల్లాళ్లతో నడిచినట్టుగా నటిస్తూ ముందుకు నడుస్తోంది తల్లి. కానీ నడవాలనుకుంటే అమ్మ వేగాన్ని మనం అందుకోగలమా అంటే చాలా కష్టం. కానీ అమ్మ మనకి సౌలభ్యం, అంటే సులభంగా అందేట్టుగా ఉండేది అమ్మ ఒక్కటే. కాబట్టి అటువంటి సౌలభ్యం చక్కగా మనకి అమ్మ స్వరూపంలో కాలప్రవాహంలో మనం ఎంత త్వరగా భగవంతుణ్ణి సన్నిధికి చేరువు కావాలి అనేటువంటి ఆతృత మనం కలిగి ఉండాలి అనే విషయం మనకు నేర్పుతున్నట్టుగా, వాస్తవానికి అమ్మ మనకు ఎలా వచ్చినా మనం ఏమి అంటే సమయంలో మనం ఎలా ఉన్నా మనందరం కూడా అమ్మతోటి బిడ్డలం కనుక మనందరినీ నడిపించడానికి అమ్మే వేగంగా మనకంటే ఈ సభకు రావడం అనేటువంటిది మనందరం గుర్తించాలి, గ్రహించాలి కూడా. కాబట్టి అలాంటి కాలస్వరూపమైనటువంటి సద్గురుదేవుల యొక్క దివ్య చరణారవిందములకు సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ మనం నిన్నటి రోజున శ్రవణం యొక్క భాగ్యం గురించి విచారణ చేశాం. ఎందుకంటే శ్రవణం అనేటువంటిది తక్కువేం కాదు, శ్రవణం సరిగా చేస్తే అది మోక్షానికి కారణమవుతుంది, శ్రవణమే మననానికి కారణం, మననమే నిధిధ్యాసకు కారణం. శ్రవణం సరిగా చేయకపోతే మననం కూడా కుదరదు. శ్రవణం చేస్తేనే మననానికి వెళ్ళగలం. అంటే అక్కడ మళ్ళీ మనస్సు ఇంకొక విషయాన్ని చొరబడనివ్వకుండా ఏక వస్తువుని గురించి మనం విచారణ చేయడమే మననం. అంటే గురుదేవులు ముఖస్థుగా ఏ బోధ వచ్చి వారు మనకి దేని చేరమని ప్రతిపాదన చేసి లక్ష్యార్థాన్ని బోధిస్తున్నారో తమ బోధ ద్వారా అదే మనకు నిలబడి ఇతరమైనటువంటివి చొరబడకుండా ఉండే ప్రయత్నం చేయడమే మననం అంటే. ఇతరమైనవి వచ్చి చేరాయనుకోండి, అది మళ్ళీ కష్టమైపోతుంది. అలా కాకుండా వారి లక్ష్యార్థం ఏదైతే ఉన్నదో బోధ ద్వారా మనకు అందరికీ అనుగ్రహిస్తున్నారు. అంటే మనకు గురుబోధ అంటే మంత్రోపదేశమే, మంత్రోపదేశం గురుబోధ వేరువేరుగా లేదు. మన గురుబోధలో మంత్రోపదేశం కలిసి ఉంది, మంత్రం యొక్క రహస్యము నిగూఢార్థం కూడా బోధలో మిళితమై ఉంటుంది. అలా బోధ అంటే తేలిక చిన్నపిల్లాడికి అలవాటు లేనటువంటి వాడికి అన్నాన్ని ఎలాగైతే వాడికి పెడితే అది రుచికరంగా శరీరానికి బలంగా ఉంటుందో, తల్లి తెలిసి వాడికి ఎలాగైతే వాడికి అన్నాన్ని ఇస్తుందో ఆహారాన్ని ఇస్తుందో, అలాగే స్థూల శరీరానికి ఆహారం ఎలా బలాన్ని ఇస్తుందో సూక్ష్మ శరీరానికి బోధ కూడా ఆహారమే. మనకి రెండు ఇస్తున్నారు గురుదేవులు, ముందు స్థూల శరీరానికి ఆహారం ఇస్తున్నారు, సూక్ష్మ శరీరం పెరగడానికి బోధ అనుగ్రహింపజేస్తున్నారు. కాబట్టి శ్రవణము అనేటువంటిది చాలా గొప్పది. సూత మహర్షులంతటి వారు శౌనకాది ఋషుల్ని అలా వారిని కూర్చోబెట్టి మీకు ఏం కావాలో అడగండి అని చెప్తే వారు చెప్పారు, సూత మహర్షి తమరు సర్వజ్ఞులు కదా, పురాణాలు 18 అంటారు, మరి ఆ 18 పురాణాల్లో ఉత్తమోత్తమమైది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా 18 పురాణాల్లో మధ్వయం భద్వయం చేవ భ్రత్రయం వజతుష్టయం అనాపానిక పుస్తకాన్ని పురాణాన్ని ప్రదక్ ప్రదక్, 18 మళ్ళీ గుర్తుపెట్టుకుంటామో లేదోనని ఆ 18 అక్షర స్వరూపంగా చెప్పి, మా పేరుతో మత్స్య మార్కండేయ పురాణాలు, భా పేరుతో భాగవత భవిష్య పురాణాలు, భ్రా పేరుతో బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త పురాణాలు, వా పేరుతో వాయు వరాహ వామన విష్ణు పురాణాలు, ఆ పేరుతో అగ్ని పురాణం, నా పేరుతో నారద పురాణం, పా పేరుతో పద్మ పురాణం, లిం పేరుతో లింగ పురాణం, గా పేరుతో గరుడ పురాణం, స్థా పేరుతో స్కాంద పురాణం, ఇవి 18 పురాణాలు. ఈ 18 పురాణాలు తేలిగ్గా గుర్తుపెట్టేందుకు వ్యాసుడు ఉపయోగించినటువంటి శ్లోకం అది. చక్కనైనటువంటి పురాణాలు అవన్నీ కూడా. పైగా ఇంకోటి ఏమిటంటే, కలికాలానికి భయపడి మేము ఈ నైమిషారణ్యంలో నివసిస్తున్నామన్నారు. ఒక్కటండి, కలి ఎక్కడ ప్రవేశించదు అంటే మహాత్ములు చెప్పిన మాట ఏమిటంటే, మనస్సు వెళ్ళిన ప్రతి చోటుకి నువ్వు వెళ్ళకు అన్నారు. మనస్సు వెళ్ళిన ప్రతి చోటుకి మనం వెళితే అదొక సామ్రాజ్యాన్ని సృష్టించేసుకుంటుంది. ఒక మనస్సు చాలు, తెలియని ప్రదేశానికి వెళ్ళినా సంసారాన్ని తెచ్చుకోగలిగింది మనస్సే. అక్కడ మనకెవరూ తెలియక్కర్లే, ఒక పదార్థంతో ముడిపెడితే చాలు, ఒక జంతువుతో ముడిపెడితే చాలు. మనం అనుకుంటాం తెలిసిన ప్రదేశానికి వెళితేనే బంధాలు వస్తాయేమో, తెలిసిన వాళ్ళతోనే బంధాలు వస్తాయేమో. భరతుడు ఏ ప్రదేశానికి వెళితే ఏమొచ్చింది? పులహాశ్రమం పోయాడు, గండకీ నదికి పోయాడు. ఏమైనా తెలిసిన ప్రదేశమా? కాదు కాదు, అది తెలియని ప్రదేశం, తన రాజ్యం కాదు. అదెక్కడో గండకీ నది, పులహాశ్రమం చక్కగా నిర్మాణం చేసుకున్నాడు, నారాయణమూర్తిని ఆరాధిస్తున్నాడు. మరి ప్రదేశంతో, తెలిసిన ప్రదేశంతో బంధం వస్తుందా అంటే, మనస్సు బాగా బహిర్ముఖం కావడమే అజ్ఞానం, విషయాదుల మీదకు పొరలడమే అవిద్య. కాబట్టి అక్కడ తనది కానటువంటి దాన్ని తనది అనుకునే మనస్సు ఒకటి బయలుదేరింది అక్కడ జడభరతుల వారికి. అదే కారణమైంది అక్కడ. గండకీ నది ఏమిటి, పులహాశ్రమం ఏమిటి? పోనీ ఆశ్రమంతో బంధం లేదు, నదితో బంధం లేదు. ఎక్కడొచ్చింది బంధన? ఆ జంతువుతో వచ్చి పడింది. ఆ జంతువు కూడా తానే తెచ్చుకున్నాడు. విచిత్రం ఏమిటంటే, సంసారం ఎక్కడి నుంచో రాదురా, నీ మనస్సులో తయారయ్యేదే సంసారం. అందుకనే సీతారామయ్య సంవాదంలో కూడా, సర్వ సంసారంబు మానసంబున అణుగు, సర్వ సంసారంబు మానసంబేయగు, అమ్మవారు చెప్పారు సీతారామాంజనేయ సంవాదంలో ఆంజనేయ స్వామివారితో. అమ్మ సంసారం ఎలా తయారవుతుంది అని అడిగాడు ఆంజనేయ స్వామివారు. నాయన, సంసారానికి కారణం మనస్సే, సంసారం అణగడానికి కూడా కారణం మనస్సే అన్నదమ్మ. మనస్సు అంతర్ముఖమైతే సంసారం అణిగిపోతుంది, బహిర్ముఖమైతే చదవేగిపోతుంది. విషయాదుల మీదకు మనస్సు బయలుదేరితే అదే సంసారం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బహిర్ముఖమైంది మనస్సు, అక్కడ తన లేడితో బంధాన్ని పెంచుకున్నాడు. కాబట్టి సర్వత్రా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మనకి మలయాళ స్వామి వారు చెప్పేవారు, మెలకువగా ఇంట్లోకి, వెలుతురుతో ఉన్న ఇంట్లోకి దొంగలు ఎలా ప్రవేశించలేరో, అలాగే నిరంతర భగవద్ విచారణ జరుగుతున్నటువంటి హృదయంలోకి, అలాగే భగవత్ ప్రకాశాన్ని అనుభవిస్తున్నటువంటి హృదయంలోకి ఈ ఆరుగురు శత్రువులు కూడా చొరబడవు అన్నారు. దొంగలు ఎప్పుడు బయలుదేరుతారు? లైట్ లాపాలి. లైట్ లాపిన తర్వాత శబ్దం అణగాలి. మన శబ్దం అణిగి వాడి శబ్దం వాడికి తెలియాలి. మన శబ్దంలో వాడి అడుగుల శబ్దం వినపడకపోతే వాడు బయలుదేరాడు. వాడి అడుగుల శబ్దం కూడా వాడికి వినపడినంత నిశ్శబ్దంగా ఉంటేనే వాడు బయలుదేరతాడు. కాబట్టి ప్రకాశం ఉండకూడదు, రెండవది సంభాషణ ఉండకూడదు. అంటే భగవత్ ప్రకాశం అనుభవించకూడదు, భగవత్ విచారణ జరగకూడదు. ఈ రెండూ జరగకపోతేనే వాడు ప్రవేశిస్తాడు ఆరుగురు ఆచరణ జరగాలి, భగవద్ వైభవాన్ని అనుభవించాలి. వైభవం ఎక్కడో మనకి చెప్పినట్టుగా ఏది చీకటి అనేటువంటిది దీపవార్త వల్ల అణుగుతుందా అని అడిగారు. చీకటి పడింది, దీపమో 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 అని 108 సార్లు జపమాల పట్టుకొని జపం చేస్తే మాత్రం దీపం వస్తుందా అన్నారు. ప్రయత్నం చెయ్యొద్దు, దానికి ఒక కుంది కావాలి, నూనె కావాలి, ఒత్తి కావాలి, వెలిగించడానికి మరొక సాధనం కావాలి, మళ్ళీ గాలి తగలకుండా తన శ్రమ అవసరం. ఇన్ని జరిగితేనే దీపం ఎలా నిచ్చలన్నాగా నిలబడి తన అజ్ఞానాన్ని తరిమేస్తుందో, అలాగే మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగడానికి ఈ ప్రయత్నం చాలా అవసరం. అందుకని మహాత్ములు చెప్పారు చక్కగా మనకి, ఇదిగో శ్రవణం చాలా ప్రధానం. శ్రవణం అనేటువంటిది ఒక దీపం లాంటిది. అందుకనే దీన్ని ఏమన్నారు, కరదీపిక. చేతిలో ఉండేటువంటి దీపం మనం ఎంత చీకటినైనా ఛేదించగలదండి. చేతిలో ఉండే దీపం ఇలా దీపం పట్టుకు మనం ఎంత గాఢాంధకారంలోకి వెళ్ళినా మన చేతిలో ఉన్న దీపం అజ్ఞానాన్ని పటాపంచలు చేసి ముందుకు త్రోగనిస్తుంది. అలాగే మన కరదీపిక ఏమిటి, గురుబోధ. మన చేతిలో ఉండేటువంటి దీపం ఏమిటి, గురుబోధ. అందరికందదు గురుబోధ, అది అందితే చెందదు గురుబోధ అని మనకి అచల సిద్ధాంతంలో పాటలు పాడుతూ ఉంటారు. అందరికందదు గురుబోధ, గురుబోధ అందుతుంది. ఎలాగే ఇప్పుడు సభలో ఉన్నాం, అందరికీ అందుతుంది, కానీ అందరికి అందదు అన్నారు. ఇదేమిటండి, అందరికీ అందుతూ అందరికి అందదేమిటి అంటే, అందిస్తున్నా కానీ అందుకోవడానికి సరైన పాత్ర లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోతుందని అర్థం. అక్కడ అందితే చెందదు గురుబోధ, అందితే చెందదట. ఏమి చెందదు, మళ్ళీ కర్మల పుంజాల పాలు కావు, మళ్ళీ జన్మ వచ్చేటువంటి పాలు కావు. కాబట్టి అందితే చెందదు. ఏమి చెందదు, జన్మ చెందదు. మళ్ళా నీకు అది అందిందా, నీకు ఫలం పరిపూర్ణమైనట్టే, మనం చేరాలనుకున్న గమ్యస్థానానికి మనం చేరినట్టే. అందుకని శ్రవణం, మేమిక్కడ కలికాలానికి భయపడి దేవిశారణ్యంలో నివసిస్తున్నాం. ఎక్కడైనా భయపడాలండి, ఒక్కడ ఒక్క భయం మాత్రం ఉండాలి, లోకోపావా భయం. సుందరకాండ ఆంజనేయ స్వామి వారు చెప్తారు, చాలా మంది అంటారు నాకు భయం లేదు భయం లేదు అంటారు, కానీ ఒకదానికి భయపడాలి. ఎక్కడ భయపడాలి, చెయ్యని తప్పుకు నువ్వు కారణం అంటూ వేలెత్తి లోకం చూపుతుందేమో అక్కడ భయపడాలి. లోకోపావా భయం, లోకం అపవాదం వేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది, కాబట్టి దాని గురించి నువ్వు భయపడాలి. మేము కలికాలానికి భయపడ్డాం, ఎందుకని కలిపురుషుడు విజృంభిస్తున్నటువంటి తరుణం ఇది. అందుకని ఏ రూపంలో మనస్సులో ప్రవేశిస్తాడో తెలియదు. ఒక్కసారి అవకాశం ఇచ్చామా, వాడు విస్తరించి మమ్మల్ని భగవోన్ముఖం కాకుండా మమ్మల్ని దోచేసుకుంటాడు. అందువల్ల వాడికి మేము భయపడ్డాం. మేమందరం కలిసి కలిదోషం కనిపించని ప్రదేశం ఏమైనా చూపించమని బ్రహ్మగారిని వేడుకున్నాం. అప్పుడు బ్రహ్మగారు ఒక మనోమయ చక్రాన్ని మాకు సృష్టించి ఇచ్చాడు. అయ్యా ఈ చక్రాన్ని మీరు దొర్లించుకుంటూ వెళ్ళండి, ఇది ఎక్కడ లయమైపోతుందో, ఎక్కడ దీని యొక్క స్థానం పరిపూర్ణంగా ఇది ఆ స్థానంలో విక్షిప్తమవుతుందో ఆ ప్రదేశంలో మీరు కార్యాలు చేసుకోండి అని బ్రహ్మ మాకు ఒక అవకాశం ఇచ్చాడు. మేము ఆయన ఆజ్ఞతో ఈ చక్రాన్ని దొర్లించుకుంటూ వచ్చాం. ఇదిగో ఇక్కడ ఆ చక్రము లయమయ్యింది, ఇదే నైమిష్యము అనే ప్రదేశం. ఈ నైమిషారణ్యంలో మేము ప్రవేశించాము, మీరంతా కూడా సత్యయుగం వచ్చేంత వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపన చేశాడు. అంటే ఇక్కడ బ్రహ్మగారు కూడా కలిధర్మాన్ని గౌరవించాడు. లోకంలో ఎక్కడైనా తను పెట్టిన నియమాన్ని తాను గౌరవించేవారే మహాత్ములంటే, ఒక శాసనం చేశారంటే ఆ శాసనం తమకి కూడా వర్తిస్తుందని భావన చేస్తారు. ఎందుకంటే శాసనం పెట్టిన వారే ఉల్లంఘించారనుకోండి, బయట వారేమంటారు, ఏమండి నియమం పెట్టిన వారే ఉల్లంఘిస్తే మేమెందుకు చేయాలంటారు కదా. అందువల్ల వారు గౌరవించారు. కలికి ఎందుకు గౌరవించారు బ్రహ్మదేవుడు అంటే, ఏ యుగంలో లేనటువంటి గొప్ప అవకాశం కలిలో ఇచ్చాడు భగవంతుడు. నువ్వు త్రేతాయుగంలో లాగా యజ్ఞాలు చేయక్కర్లేదు, కృతయుగంలో లాగా తపస్సు చేయక్కర్లేదు, ద్వాపరయుగంలో లాగా రచన చేయక్కర్లేదు, యథాపూర్తి తదాపూర్తి కలవు కేశవ కీర్తన. కేవలం కలియుగంలో నామస్మరణ నువ్వు చేయగలిగితే చాలు. అంటే ఇంత తేలిక ఎందుకు భగవంతుడు అవకాశం ఇచ్చాడంటే, సత్యమా హరినామస్మరణ ఒక్క ముహూర్త కాలము చాలు ముక్తిదమం రూపా అని భాగవతంలో చెప్తాడు. సత్యమా హరినామస్మరణ, నేను సత్యమే చెప్తున్నాను నిజం చెప్తున్నాను అన్నాడు. ఏమిటది హరినామస్మరణ ఒక్క ముహూర్త కాలము చాలు, అంటే ఒక ముహూర్త కాలం కూడా భగవంతుడు ఎందు మనస్సు నిలబడి ఉండడము చాలా కష్టం కలిగిందో అలా నిలిపాడా, అది కైవల్యమే. కాబట్టి నామం ఎందుకు కూడా మనస్సు నిలబడడం కష్టతరమవుతుంది, నామం చేయడానికి కూడా మనస్సు సహకరించకపోవడం కలియుగ లక్షణం అని దీనికి అవకాశం ఇచ్చాడు కలిపురుషుడు.
కేవలం నామస్మరణ చేస్తే చాలు. అటువంటి ఈ కలియుగంలో స్వామి కూడా అంగీకరించాడు, బ్రహ్మగారు కూడా, అంత తపస్సు చేస్తే, ఇన్ని యజ్ఞాలు చేస్తే, ఇన్ని అర్చనలు చేస్తే అందని దైవం నామానికి కట్టుబడిపోయి, అందుకే దైవాధీనత జగత్ సర్వం మంత్రాధీనత దైవతం అని మనకు మహాత్ములు చెప్పారు. కాబట్టి మంత్రాధీనమైనటువంటి దైవము నామానికి తొందరగా మనకు అందుతాడు. అందువల్ల ఆ నామాల్లో ఉండే సౌలభ్యాన్ని గుర్తించినటువంటి బ్రహ్మగారు కలిని కూడా అంగీకరించాడు. యుగ ధర్మం అది, ఏ యుగ ధర్మాన్ని ఆ యుగ ధర్మం ప్రకారం అంగీకరిస్తారు. అలాగే ఇక్కడ కూడా వారు ఒక సూచన చేశారు, మీరంతా సత్యయుగం వచ్చేంత వరకు ఇక్కడే ఉండండి అని. అంటే మేమందరం ఇక్కడికే వచ్చేసాం, సత్యయుగం వచ్చేంత వరకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కాలమును దుర్లించడానికి ప్రయత్నం చేయకూడదు. ఏదో ఒక పని చేసినా కాలం దొరికిపోతుంది. ఈ సమయానికి ఇక్కడ కూర్చోకుండా బయట కూర్చున్నా కాలం దొరికిపోతుంది, లేక ఇంకెక్కడున్నా కాలం దొరికిపోతుంది. దొరికిపోవడానికి కాలానికి ఉన్న లక్షణం, దొరికిపోతున్నటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నామా లేదా. వర్షపు నీరు ఎలా అయినా బయటికి పోతుంది, సద్వినియోగం చేసుకోవాలనుకునేవాడు పాత్రలో నింపుకుంటాడు, జాగ్రత్తగా దాన్ని అట్టి పెట్టుకుంటాడు. అలాగే కాలం ఎలాగో దొరికిపోతుంది, ఏ పని చేసినా కాలం దొరికిపోతుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారెవరు అంటే భగవత్ సంబంధితమైనటువంటి విచారణ చేయడానికి ఉపయోగించేవారు. అందుకే బంగారు వంటి ఈ కాలము పోనాడగా నేర పుణ్య చరిత వేయేల మాకు విష్ణు కథలు వినిపించవయ్య సూత ధీ సమేత అని అడుగుతారు భాగవతంలో. బంగారు వంటి ఈ కాలం, దీనేం పోల్చారు, బంగారు వంటి కాలము పోనాడగా నేర పుణ్య చరిత వృధాగా చేదార్చుకోవడం ఎందుకు. వేయేల మాకు విష్ణు కథలు వినిపించవయ్య సూత ధీ సమేత, బుద్ధిమంతుడిలో అగ్రగణ్యుడమైన ఓ సూత మహర్షి, మాకు చక్కగా నారాయణమూర్తి కథలు భగవత్ కథలు వినిపించవయ్యా అని కోరుకున్నారు వారు. అలాగే వీరు అడుగుతున్నారు, ఇంత వాక్యంగా మాకు ఇక్కడికి నువ్వు వచ్చావు, పురాణం సవిస్తరంగా చెప్పు, మాకేమీ తొందర లేదు, ఏది ఉందో యథార్థంగా మేము అందుకోవాలో, మా బుద్ధి ప్రచోదనమై మేము ఈ అంధకారాన్ని ఎలా దాటాలో అంత విస్తారంగా మాకు చెప్పడానికి ప్రయత్నం చేయి. మాకు వేరే పనంటూ ఏదీ లేదు, ఇంకో పని పెట్టుకుని ఇక్కడికి మేము కూర్చోలేదు, ఏకాగ్ర చిత్తంతో ఉన్నాం కనుక కథ మాత్రంగా చెప్తే మాకు తృప్తి కలగదు. కేవలం కథ అమ్మ అవతరించింది, రాక్షసుని సంహారం చేసింది, ఒక మాటలో దొరికించేస్తే మాకేమి అంత తేలికగా అయ్యే కథ కాదది. మేము ఏకాగ్ర చిత్తంతో ఉన్నాం, ముందు వినేవాళ్ళకి ఏముండాలండి, ఏకాగ్రత కుదరాలి. ఏకాగ్రత లేకపోతే రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్టుగా పూలు కుట్టే అమ్మగారు మాటిమాటికి నోడితో దారాన్ని తడుపుతూ ఉంటారు. ఎందుకు దారాన్ని తడుపుతారు, దారంలో పోకులు ఉంటాయి, ఆ పోకులు వినబడి దారంలో కనుక ఎక్కితే ఒకటి తాగేటప్పటికి ఒకటి బయటికి పోతుంది. అవి రెండు మూడు పొరలున్న దారం నూటికి తడిచేస్తే అది సన్నగా అవుతుంది, సూదిలోకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏకాగ్రత కుదరాలి. కుశాగ్ర బుద్ధి అంటారు, కుశము అంటే దర్భ. దర్భ యొక్క అగ్రవాదం ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మమైన బుద్ధితో పురాణాన్ని విచారణ చేయాలి. అందుకని నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, పురాణాన్ని మానవ బుద్ధితో విచారణ చేయకు అన్నారు. ప్రతిదాన్ని మనం విచారణ చేయడానికి బుద్ధి చాలా ప్రధానం. ఎవరు ఎంతవరకు గ్రహించగలుగుతారు, మనకు ఉపనిషత్తుల్లో వస్తుంది, దేవలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ మూడు శబ్దాలు వింటారు వాళ్ళు, భయ దమము అనేటువంటి విషయాలు. ఇవి వాళ్ళు అక్కడ కూడా ముగ్గురు వెళ్ళారు అక్కడికి, ఎవరు దేవతలు వెళ్ళారు, రాక్షసులు వెళ్ళారు, మానవులు వెళ్ళారు. దకారాన్ని ఉపయోగించి ఆయన వెళ్ళిపోతాడు. ఉపయోగించి వెళ్ళిపోతే వాళ్ళు అనుకున్నారు దమము దయ, మనకు లేనిదేదో అదే కదా మనం కోరుకుంటాం, సర్వజీవుల పట్ల దయ కలిగి ఉండమని భగవంతుడు బోధించాడు, దమము కలిగి ఉండమని బోధించాడు. శమధమాది సుఖ సంపత్తిలో అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం. ముందు బాహ్యేంద్రియ నిగ్రహాన్ని నిగ్రహించగలిగితే అంతరేంద్రియం శమము, శమము అనేటువంటిది అంతరేంద్రియ నిగ్రహం. ఈ అంతరేంద్రియ నిగ్రహాన్ని నిగ్రహించడానికి ముందు బాహ్యంగా ఉండేటువంటి వాటిని కూర్మోంగానీవ సర్వశ ఎలాగైతే చెప్పుడు వినపడగానే తాపేరు తన అంగాలన్నీ లోపలికి ఎలా చొచ్చుకుంటుందో, అలాగే మానవుడు కూడా కాని విషయాలు కాని దృశ్యాలు కనబడుతూ వినబడుతూ ఉంటే తనని తాను సంయమపరచుకోవాలి, తన లోపలికి తాను ప్రయాణం చేయాలి, అంతర్ముఖం కావాలి. కాబట్టి ఈ విధంగా మనకి ఎవరి తగిన బోధని వారు స్వీకరిస్తారు. అలాగే ఇక్కడ కూడా వీరు మాకు మేము కుశాగ్ర బుద్ధితో ఏకాగ్ర బుద్ధితో వింటున్నాం, ఈ బ్రహ్మ సంహితమైన పురాణాన్ని మాకు చక్కగా వివరించు. దేవీ భాగవతం అంటే ఇది సకల గుణగణాలకు నిలయం, జగన్మాత నర్తించిన నాట్యము యొక్క వైభవం అంతా కూడా ఈ దేవీ భాగవతంలో ఉంటుంది. అమ్మవారి యొక్క చిద్విలాసం, అమ్మవారి యొక్క నర్తనం, నవ రంగులు ఉంటాయి, వర్ణాలు. ఈ వర్ణాలన్నీ మీరు అక్కడక్కడ అక్కడక్కడ ఒక అట్టముక్క మీద వేసి బాగా తిరుగుతూ తిప్పండి, మీకు కనబడే ఒకే ఒక వర్ణం తెలుపు. ఈ నవవర్ణాలన్నీ ఒక అట్టముక్క మీద పెట్టి మనకు ఆ నాటకాల్లో తిప్పుతూ ఉంటాడే ఒకడుండి ఇలా తిప్పుతూ ఉంటాడు చక్రాన్ని, ఆ చక్రం తిప్పేటప్పటికి ఎదురుగా అన్ని రంగులు మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే మీరు ఈ 9 రంగులు నవవర్ణాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకోండి, ఒక 9 రంగులు వేయండి, అట్టముక్కని గిర్రను తిప్పితే వచ్చేది తెలిపి, అంటే శాంతం. మానవుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అమ్మ యొక్క చిద్విలాసాలన్నీ కూడా ఇవి ఆయా ఒక్క ఆయా పనులు చేసిన వాడికి భయానకాన్ని కలిగిస్తాయి. మనం చాలా మంది చెప్పుకున్నాం, ఒక ఉద్యోగి చేతిలో ఉండేటువంటి ఒక కర్ర, ఒక పిస్తోల్ అనుకోండి, ఒక పోలీసు ఉద్యోగం చేసే వ్యక్తి, ఆ పోలీసు చేతిలో ఉన్నటువంటి ఆయుధం దొంగకు భయాన్ని కలిగిస్తే మంచివాడికి రక్షణ కలిగిస్తుంది. దొంగవాడే అనుకుంటాడు ఇక్కడ పోలీసు ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాడు, అదే ఒక మంచివాడు తిరుగుతున్నాడు అనుకోండి ఆహా నాకు ఏమాత్రం భయం లేదు, నా పక్కన రక్షకుడు నిలబడ్డాడు, ఇవో ఇంత రక్షణ ఉన్న పోలీసు వారు పక్కన ఉంటే నాకు ఏమిటి భయం అనిపిస్తుంది. అంటే ఒకే ఆయుధము ఇద్దరికి 2 రకాల భావన కలిగింపజేసి, ఒకరికేమో భయాన్ని ఇంకొకరికేమో భీతి రాహిత్యాన్ని భయరాహిత్యాన్ని కలిగింపజేసి. అలాగే నువ్వు అమ్మవారి చేతిలో ఆయుధాన్ని ఎలా చూస్తున్నావు, భయంగా చూచావా నీలో దానవత్వం ఉన్నట్టు, లేదు అమ్మ నాకు రక్షణ కలిగిస్తోంది, ఇదిగో ఈ కామక్రోధ లోపమోహ మదమాత్సర్యాలని అరిషడ్ వర్గాలనే దొంగల నుండి నన్ను రక్షించడానికి నాకు చేతగానటువంటి నా శక్తిహీనతని గుర్తించిన అమ్మ తాను శక్తిగా నిలబడి ఇన్ని ఆయుధాలతో వాటిని ఖండించడానికి నాకు రక్షణగా నిలబడితే నాకేలను భయము. ఒక ధీరత్వం రావద్దండి అక్కడ. సుగ్రీవుడి దగ్గర చెప్తుంది కదా, ఆ వారి దగ్గర చెప్తుంది, ఆ రుమ్మ చెప్తుంది, తార చెప్తుంది, ఏమయ్యా ఇప్పుడే వెళ్ళాడు సుగ్రీవుడు మళ్ళీ వస్తున్నాడంటే వెనకాల ఎవడో ఉన్నాడు. వెనక ఉండవాడిని గుర్తించమంది తార, ఎదురుగా ఉన్నవాడిని మాత్రమే గుర్తించాడు వాణి. ప్రత్యక్షాన్ని చూసి బహిరంగంగా బుధాలు తోర్చుకునేవాడు వాణి, ఆ ప్రత్యక్షంగా ఉన్నవాడు వెనుక పరోక్షంగా అంతర్యామిగా ఉన్న తత్వాన్ని గుర్తించగలిగింది తార. అందుకే తారోపదేశం చాలా ముఖ్యం రామాయణంలో వినాలి. తారోపదేశం అంటే అక్కడ తారండి వాణండి కాదు కాదు, విషయాలలో మీకు పొలిన మనస్సే వాణి, విషయాన్ని అంతర్గతంగా గుర్తించి సమాధానం చెప్పే అంతరాత్మ స్వరూపమే తార. ఆ తారోపదేశం చాలా గొప్పది, అది వింటే మనకి భయరాహిత్యం కలుగుతుంది. దాన్ని గుర్తించలేక ఎదురుగా ఉన్న స్వరూపాన్ని మాత్రమే పట్టుకున్నాడు వాణి, కాదు కాదు వెనకాతల ఒక శక్తి ఉంది సమాధానం గుర్తు చేసింది తార. అలా శక్తి స్వరూపమే అమ్మ. ఆ అమ్మ యొక్క వైభవాన్ని చక్కగా మాకు వినిపించమయ్యా. జగన్మాత నాట్యం ఎంత అద్భుతం, లోకంలో కాస్త నృత్యం నేర్చుకుని ఇక్కడ కాస్త అరంగేట్రం చేస్తేనే ఆ పదాల కదలికకి అడుగుల కదలికకి కళ్ళ కదలికలకి ఇవన్నీ అందులో ఉండవలసినటువంటి ధర్మాలు. తాళానికి తగ్గట్టు కాళ్ళు నర్పించాలి, దానిలో ఉన్న భావానికి తగినట్టుగా కళ్ళు చూపించాలి, ఆ కళ్ళలోనే రౌద్రం పలకాలి, బీభత్సం పలకాలి, భయానకం పలకాలి, శాంతం పలకాలి, కరుణ పలకాలి, ఇవన్నీ కూడా కళ్ళు చూపించాలి. తాడం తప్పి అడుగు వేస్తే అది రసాభాస అవుతుంది. అలాగే కళ్ళు కూడా రౌద్రం చూపించాల్సిన చోట కరుణ, కరుణ చూపించాల్సిన చోట రౌద్రం చూపిస్తే నాటకం అభాసుపాలైపోతుంది. అంటే కొద్దిపాటి నాట్యంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు నృత్యం చేస్తేనే కళ్ళార్పకుండా చూడగలిగే మనకి, నాట్యాలకి నాట్యమై నాట్య విలాసమైనటువంటి అమ్మ నృత్యం చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. అది దేవీ భాగవతంలో అమ్మ కదలిక అన్నది. అమ్మ కదలిక ఈ రంగస్థలం మీద అమ్మ యొక్క నృత్యం, జగన్మాత యొక్క చిద్విలాసం, ఆ చక్కనైనటువంటి చిద్విలాసం మన లోపలుండి అమ్మ ఎన్ని ఆటలు ఆడుతుందండి, ఎన్ని ఆటలు మన చేత ఆడిస్తుంది. ఒకరిని చూడగానే ప్రేమ వరకు పోస్తున్నాం, ఒకరిని చూడగానే నేను కోపం తెచ్చుకుంటున్నాం, ఒకరిని చూడగానే ఏసడించుకుంటున్నాం, ఒకరిని చూడగానే ఆశ్చర్యం ప్రకటిస్తున్నాం. ఇవన్నీ విలాసాలు లోపల అమ్మ ఉండి ఆడిస్తోంది. చిద్విలాసిని ఆవిడ, మన హృదయాంతర్వాసిని అమ్మ చేసేటువంటి నాశ్యం. ఒక్క మాట గమనిస్తే మన యొక్క జీవితాన్ని మనం మన యొక్క లోపలికి అవలోకనం చేస్తే అదే దేవి భాగవతం. మన ప్రవర్తనని మనం ఒకసారి అవలోకనం చేసాం అనుకోండి, దీనిలోనే ఉన్నాడు, బిడాలు ఉన్నాడు, చిచ్చురుడు ఉన్నాడు, ఎంతమంది రాక్షసులు ఉన్నారో అంతమంది దీనిలోనే ఉన్నాడు, అంతకంటే వీళ్ళందరికీ హెడ్ ఉన్నాడు మహిషాసురుడు. అసలు ఏమిటి వాడు మహిషాసురుడు, వాడి హెడ్ మహిషము అంటే అజ్ఞానం, అజ్ఞానం వీళ్ళందరికీ హెడ్ అనమాట. వాళ్ళందరిలో వాడిని చూసుకొని బయలుదేరే వాళ్ళే వీళ్ళందరూ కూడా. అమ్మయ్య మాకు తావు దొరికింది, ఏమంటే ముందుగా ఎక్కడైనా వెళ్ళాలంటే ఏమంటాం, ఎవరైనా పెడితే తర్వాత నేను పెడతాను, ఎవరైనా పెడితే నేను పెడతాను, ముందుగా అమ్మకు నమస్కారం చేసుకోవాలంటే అలాగే ముందుగా అక్కడ అజ్ఞానం అనేవాడు ముందు బయలుదేరతాడు. అబ్బా వీడు మనకు సొంతం దొరికేసరికి మనం కూడా వెళ్ళొచ్చని విడాలుడనేవాడు, చిచ్చురుడనేవాడు, ఇలా ఒక్కళ్ళు బయలుదేరుతారు. వీళ్ళందరికీ హెడ్ ఎవడంటే మహిషాసురుడు అజ్ఞానం. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, ఒక దొంగవాడు బయలుదేరాడు దొంగతనాలకు, వారం రోజుల నుంచి దొంగతనాలు ఏమి సక్సెస్ కావడం లేదు వాడికి. అందుకని ఒక అమ్మవారి ఆలయం ముందు నిలబడి, అమ్మా నేను ఈ రోజున దొంగతనానికి పోతున్నాను, నా దొంగతనం సక్సెస్ అయితే నీకు దున్నపోతుని ఇస్తాను అన్నాడు వాడు. సరే వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత మొత్తం సక్సెస్ గా ఊళ్ళో పశువులన్నీ దొంగిలించేశాడు, అన్ని ఒక లారీ ఎక్కించుకున్నాడు, ప్రయాణం కట్టేశాడు. ఊళ్ళో వాళ్ళందరూ తెల్లారి తర్వాత గొల్లు అన్నారు, మళ్ళీ అదే అమ్మవారి దగ్గరికి వచ్చారు. అమ్మ మా బర్రెలు మాకు దొరికితే, మా ఆవులు మాకు దొరికితే నేను దున్నపోతుని పరిస్తామన్నారు. అంటే దొంగకి దున్నపోతు ఇష్టం లేదు, యజమానికి దున్నపోతు ఇష్టం లేదు. అంటే అందరిలో తొలగాల్సింది ఏమిటంటే అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటిది ప్రతి వాళ్ళు తొలగాలి. కొందరు కూడా ఇష్టం లేదండి ఆఖరికి అజ్ఞానం కూడా, వాడికి దానికి సంబంధించిన జ్ఞానం కలగాలి. వాడు వాడు చెప్పుకుంటూ ఉంటారు, ఇంత అజ్ఞానంతో ఉన్నవాడు దొంగతనం ఏం చేస్తావురా, దొంగలకు ఒక నాయకుడు ఉంటాడండి, ఏమి కొట్టుకోకుండా వచ్చారనుకోండి, ఏమి తీసుకురాకుండా వస్తే ఇంత అజ్ఞానంతో ఉంటే దొంగతనం ఎలా చేస్తావురా అంటారు. అక్కడ అజ్ఞానం ప్రమాదమే దొంగతనానికి కూడా, మళ్ళీ జ్ఞానానికి ప్రమాదమే దొంగతనం కూడా, జ్ఞానానికి కూడా అడ్డమే. ఏది మరీ ఇంత అజ్ఞానంతో ఉంటే ఎప్పటికీ తెలుసుకుంటావురా, ఇద్దరికీ ప్రమాదం ఏమిటి అజ్ఞానం. దొంగ కొట్టేది దున్నపోతేనే, యజమాని కొట్టేది దున్నపోతేనే, అందుకని ఉండకూడదు ఏమిటి దున్నపోతే. ఆ దున్నపోతే ఎవరి చేతిలో వచ్చింది, అమ్మ చేతిలో. అలాగే అజ్ఞాన మూలహరణ ఎవరి ద్వారా జరుగుతుంది, అమ్మ ద్వారానే జరుగుతుంది. అందుకని అటువంటి వైభవం మాకు కలిగింపు చెయ్యాలి. శౌనకుడు ఇలా అభ్యర్థించేటప్పటికీ చూడండి, అడిగిన వారిలో ఉత్సాహం కలిగితే చెప్పేటువంటి విషయం విన్నవాడికి వండబడుతుంది, చెప్పేవాడికి ఆనందం కలుగుతుంది. దేవీ నవరాత్రులు లేకుండా నేను భాగవతం చెబుతాను వచ్చి కూర్చోండి అంటే ఇంతమంది వస్తారా? అంతెందుకండి అమ్మరాలేదంటే ఇంతమంది వస్తారా? మనలో మన మాట రహస్యం కదా, మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవీ నవరాత్రులు ఉన్నాయి కనుక మనం చెప్పుకుంటున్నాం కనుక వచ్చి కూర్చున్నారు. పరీపాఠం లేదు, నేను ఖాళీగా ఉన్నాను, దేవీ భాగవతం చెప్తాను ఏంటంటే శారదమ్మ గారు పురాణం దగ్గర ఎట్లా బృందావనంలో కూర్చుంటారు, నేను కూడా అలాగే కూర్చోవాలి అంతే కదా, కారణం ఉండాలి కదా అక్కడ. అందుకని ఈయన ఎప్పుడైతే ఇలా అభ్యర్థించాడో, అభ్యర్థించినప్పుడు విలువ ఎక్కువ ఉంటుందండి. అభ్యర్థించకుండానే నేను చెప్పేస్తాను, మీరంతా వచ్చేయండి, విన్నట్టు నడిస్తారు అంతే. అది కూడా విన్నప్పుడే పోతుంది, నువ్వు వింటున్నావు కదా, నేను వెళ్ళిపోతూ ఉంటాను, ఎందుకంటే లోపలికి పోనివ్వటలేదు కదా, అందుకే నేను వెళ్ళిపోతాను అంటున్నది. అందుకని అక్కడ సూతుల వారు చాలా ఆనందపడ్డాడు, శౌనకుల వారు అంత వినయంగా అడిగారు, వినడంలో గొప్పతనాన్ని గుర్తించి అడిగారు. శౌనకుడు ఇలానే అడిగేటప్పటికీ సూతుడు అన్నాడు, చక్కగా చెప్తానయ్యా మహామునులారా, చక్కనైనటువంటి పురాణాలు. ఈ పురాణాల్లో వ్యాస భగవాన్ ప్రతి ద్వాపరంలో కూడా విష్ణువే వ్యాసుడిగా జన్మిస్తాడు. అందుకని మనకు మహాత్ములు చెప్తారు, అమ్మవారి మెడలో ఎన్ని కపాలాలు ఉన్నాయో అన్ని వారు ఇప్పటికి జారిపోయాయి, గుర్తించండి. అమ్మవారి మెడలో ఉండేటువంటి కపాలమాలధారిణి అమ్మ కదా, ఆ కపాలంలో ఏమున్నాయట, మనకు కనిపించేవి కపాలమే, కానీ ఒక్కొక్క యుగానికి సంబంధించిన మాలటండి. అంటే ఇన్ని యుగాలు దొరికిపోయాయి, ఇప్పటికి ఎన్ని దొరికిపోయాయో, ఎంతమంది వచ్చారో, ఎన్ని వెళ్ళిపోయాయో, అన్నింటినీ మాలగా ధరించింది అమ్మ. అలాగే పలి ప్రతి ద్వాపరంలో కూడా విష్ణువే వ్యాసుడిగా వస్తాయి. ఎందుకని విభజన చెయ్యగలిగిన వాడు, రహస్యము ఎరిగినవాడు, ఏది ఎలా చెప్తే అది అర్థం స్వభావంగా ఉంటుందో తెలుసుకోగలిగిన రహస్యం ఆయనకే వర్తించును గనక ఆయన వేదవ్యాసుడిగా విభజన చేశాడు. తర్వాత పురాణాలు వచ్చాయి, తర్వాత కలియుగంలో అల్పాయుష్ములుగా ఉంటారు గనక మానవుడికి వేదంలో ఉండే సంపూర్ణమైనటువంటి అర్థం తెలియడానికి కష్టంగా ఉంటుంది గనక 1131 శాఖలు ఉంటారటండి వేదం. 1131 శాఖలో కూడా ఒక శాఖ నేర్చుకుని పూర్తి అధ్యయనం చేసేటప్పటికే జీవితాలు వెళ్ళిపోతాయి. మరి ఎప్పటికి పూర్ణమైనటువంటి వేదాధ్యయనం చేయగలుగుతాడు ఈ మానవుడు ఈ అల్పమైన ఆయుష్యులో? అందుకని వేదార్థ రహస్యాన్ని పురాణంగా చెప్పాడు. ఆ పురాణం అంటే అర్థమేమిటి, మనం నేను చెప్పుకున్నట్టుగా చాలా పురాతనమై నవీనమైనది. అంటే నీకు ఎంత లోతుకు వెళ్ళి విచారణ చేసి ఎంత వెతుక్కోగలవో అంత. అలాగే నవీనమైనది, ఈ కాలానికి కూడా అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. అయితే ఇక్కడ నీ బుద్ధితో పురాణాన్ని విచారణ చెయ్యకు. అందుకనే మనకు చక్కగా ఈ విషయాన్ని మనకి సూతుల వారి ద్వారా వినాలనుకుంటున్నారు శౌనకాది మహామునులు. ధర్మవేత్తలలో అగ్రగణ్యుడివి గనక 28 వాళ్ళు ఎక్కచ్చు. అలాగే వ్యాసుడు ఇప్పటికీ 28 మంది మారారు. 29లో ద్రౌణి అనే మహానుభావుడు అవుతారు. వారంతా కూడా పురాణాన్ని రచించినటువంటి వాళ్ళే. ఈ మాటలతో ఆశ్చర్యపడి, స్వామి, ఇటువంటి ద్వాపర యుగంలో చక్కగా జరిగినటువంటి ఈ 28వ ద్వాపరానికి కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు కదా, 28 ద్వాపరాలు, 29 ద్రోణి అన్నావు కదా, మరి దేవీ భాగవతం రావడానికి ఈ కృష్ణద్వైపాయనుడికి సంబంధం ఏమిటి అని అడిగారు. అప్పుడు వారు చెప్పారు, ఈ కృష్ణద్వైపాయనుడికి శుకుడు అనే ఒక కుమారుడు ఉన్నారు. ఆయన జన్మరహస్యం కూడా మనకు దేవీ భాగవతంలో వస్తుంది. అరణి, ఆయన అరణి సంభవుడు, అరణిలో నుంచి పుట్టాడు ఆయన. అంటే ఒక కదలనిది, ఒక కదిలేది, రెండున్నాయండి. అరణిని మధించడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆత్మానాం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారిణి జ్ఞాన నిర్మాదనాభ్యాసాత్ దీపం ప్రజ్వలయామ్యహం అని దీప శ్లోకాన్ని ఒకటి చెప్పారు మహాత్ములు. అంటే దేని మధించాలి? ఆత్మానాం అరణిం కృత్వా. అరణి కదల, ఉత్తర అరణి కదులుతూ ఉంటుంది. ప్రణవాంచ ఉత్తరారిణి అంటే కదలని వాడు పరమాత్మ, కదిలేది ఓంకార మంత్ర జపం. ఓంకార మంత్ర జపంతో నిశ్చలమై అంతా వ్యాపితమై అంతటా ఉన్న పరమాత్మని ఓంకార శబ్దము చేత మదిస్తూ ఉండడం చేత పుట్టేదే జ్ఞానాగ్ని. అందుకనే మనకి మహాత్ములు కూడా ఓం అనే శబ్దము ప్రణవము, ఇది వేదముల కంటే కూడా పూర్వము, ఇది సనాతనము, అకారముకారమకారాల యొక్క సంపుటి. అకారము బ్రహ్మస్వరూపము, ఉకారము విష్ణు స్వరూపము, మకారము మహేశ్వర స్వరూపము. ఈ ముగ్గురు కూడా ఆ అకారముకారమకారాల ఏది అర్థమై భాషిస్తున్నారు అని మనకు చెప్పారు. ఋగ్వేదంలో నుంచి వచ్చింది అకారము, యజుర్వేదంలో నుంచి వచ్చింది ఉకారము, సామవేదంలో వచ్చింది ముకారము. మూడు కలిస్తే మనకు మూడే వేదాలు పూర్వం, అందుకే మూడు వేదాలే. తర్వాత వచ్చింది అథర్వణ వేదం. కాబట్టి మూడు మనకి వేదములు, మనకి అందుకే అటు సైడ్ పెడితే త్రివేది అని వినపడుతూ ఉంటారు. చతుర్వేదములు మనకు తరువాత కాలంలో వచ్చినవిగా చెప్తారు. నాలుగవది తర్వాత వచ్చింది. దీనికి మహాత్ములు ఏం చెప్పారంటే, అరటి పండుని నాలుగు భాగాలు చెయ్యండి అన్నారు అనుకోండి, 1, 2, 3 కట్ చేసాం అనుకోండి, నాలుగవది ఆటోమేటిక్ గా ఉంటుందా ఉండదా? నేను నాలుగవ దాన్ని ప్రత్యేకించి కొయ్యక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా మనకు మహాత్ములు వేదం యొక్క అర్థాన్ని చెప్పారు. ఈ అకారముకారమకారాల సంపుటి అంటే ఈ మూడు వేదాల యొక్క కలయిక, అదే ఓంకారము. ఈ ఓంకారం ఎవరైతే ధ్యానిస్తూ తన శరీరాన్ని విడుస్తారో వారు నా లోకాన్ని చేరతారు అని భగవద్గీతలో స్వామి చెప్పాడు అన్నమాట. కాబట్టి అటువంటి ఓంకారం అనేటువంటిది ఆ ఏది ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ దీన్ని మదించాలంటే, కింద ఉండేది అరణి, పైన ఉండేది ఉత్తర అరణి, దీన్ని మదించేటువంటిది ఓంకారం అనేటువంటి జపం చేత జ్ఞాన నిర్మాదనాభ్యాస దీపం ప్రజ్వలయామ్యహం. దానిలో పుట్టేటువంటి అగ్నికే జ్ఞానాగ్ని అని పేరు పెట్టారు. అంటే అప్పుడు అగ్ని వాస్తవానికి నీకు కనబడదు. రెండు అరణులని నువ్వు ముందు చూస్తే కనబడదు. మన చూడండి, బ్రహ్మగారు యజ్ఞయాగాలు చేయించేటప్పుడు మనకి దానిలో అగ్ని ఏం కనబడదు. ఎలా కనబడుతుంది? కదలని దాన్ని ముందు నిశ్చలంగా పట్టుకోమంటారు, కింది ఉండే భాగాన్ని నిశ్చలంగా పట్టుకోమంటారు. అంటే కదలని దానిని ఆధారం చేసుకొని కదిలేది కదులుతూ ఉంటేనే అంది, అది కూడా ఓంకార మదనం చేత అగ్ని పుడుతుంది. ఇక్కడ ఆ రహస్యాన్ని మనకు చెప్పారు. ఆయన ఒక రోజున అరణి మదిస్తున్నాడు. అంటే ఇక్కడ మనస్సులో ఇలా ఏది ఈ కొయ్యల్ని రెండింటిని పెట్టి క్రింద భాగాన్ని బాగా నొక్కిపట్టి పై భాగంతో ఇంకా కాస్త ఒత్తిడి కలిగిస్తూ ఈ అరణిని మదిస్తున్నటువంటి సమయంలో ఆయనకు ఒక ఆలోచన కలిగింది. ఇది నేను ఇలాగ మానవులకి పుత్రులు లేనిదే మోక్షం కలగదంటారు కదా, మరి ఈ అరణిలో నుంచి ఆయన ఎలా పుట్టాడు, అగ్ని మదించేటువంటి పాత్రలో నుంచి ఎలా పుట్టాడు, అరణి సంబంధం ఔషధం తయారు చేసి నా బిడ్డ మీదే ప్రయోగిస్తాననే వారు ఎవరైనా ఉన్నారా? ముందుగా ఎలుకల మీద, పిల్లుల మీద, వాటి మీద ప్రయోగం చేస్తారు. కానీ ఇక్కడ శుకుడి మీద ప్రయోగం చేశారు. అంటే అక్కడ అర్థం ఏమిటండి? శుకుడి మీద ప్రయోగం చేయడం అంటే తను చేసిన వైద్యం, ఆ ఔషధం మీద తనకంత నమ్మకం, ఇది గట్టిగా ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది అని. అక్కడ వ్యాసుడు అలా ఆలోచించి తన పిల్లాడి చేత చదివించాడు. ఆ చదివించేటప్పుడు చూడండి, ఎక్కడైనా తండ్రి ఇతరమైన వాళ్ళ దగ్గర రహస్యాన్ని దాస్తాడేమో కాని కొడుకు దగ్గర దాచడండి. ఒకసారి పుత్రకాంక్ష ఉండనివ్వరు. ఎందుకంటే మనకు భారతంలో చెప్తారు, ద్రోణుడికి అశ్వత్థామ గుణం ఎలాంటిదో తెలుసును. కానీ అశ్వత్థామకు బ్రహ్మశిలో నామశాస్త్రాన్ని ప్రయోగం చెప్తాడు ఆయన. ఎందుకు చెప్తాడు? గుణం తెలిసి కూడా మా వాడికి కాస్త నిశ్చలత లేదు, కొద్దిదానికే కోప్పడే స్వభావం కలిగిన వాడు, ప్రయోగింపకూడని దాని మీద ప్రయోగిస్తాడు అనే విషయం ద్రోణుడికి తెలుసు. కానీ ఎందుకు చెప్పాడు? అక్కడ పుత్ర వ్యామోహం, నా కుమారుడు కదా. అర్జునుడికి చెప్పడంలో అర్థం ఉంది, కానీ ఇక్కడ అశ్వత్థామకు చెప్పడంలో అర్థం లేదు. పుత్ర వ్యామోహం చేత రహస్యాన్ని బోధించాడు, దాంతో అపార్థం చేయాలని ప్రయత్నం చేస్తాడు అశ్వత్థామ. అలాగే ఇక్కడ కొడుకు చెప్పేటప్పుడు రహస్యాలు ఉండవండి ఏ తండ్రికి కూడా. ఇక్కడ ఏం చేశాడు ఆయన? వాళ్ళ కుమారుడికి చెప్పేటప్పుడు విన్నాడండి. అంటే అర్థం ఏమిటి? అబ్బాయి, ఇది రహస్యం, నువ్వు వినకూడదు, వెళ్ళిపో. ఎక్కడైనా ఆస్తుల విషయాలు, నిధి విషయాలు చెప్పేటప్పుడు ఎవరైనా రాణిస్తారండి? పూర్వకాలంలో మనం చూస్తూ ఉంటాం కదా, రాజులు అవసాన కాలంలో వాళ్ళ కుమారుని పిలిచి మంత్రులను కూడా బయటకు పంపిస్తారు, మీరు ఉండడానికి వీలేదు, వెళ్ళిపోండి. ఎందుకని? అక్కడ ఏదో పరమ రహస్యం, అది కొడుకు మాత్రమే తెలియాలి. అప్పటిదాకా ప్రక్కన ఉన్న సచివుణ్ణి కూడా ఉండేవారు, బయటకు పంపిస్తారు. కానీ ఇక్కడ తన కుమారుని తన సూచుని పెట్టుకుని కూడా వినిపిస్తున్నాడంటే వ్యాసుడు ఆయన ఔదార్యం తెలుస్తుంది అక్కడ. అంటే బ్రహ్మ విద్యకు రహస్యం లేదు, బ్రహ్మ విద్యకు రహస్యం లేదు. ఇది ఒకరికే చెప్పాలి, ఒకరికే అందాలి, మళ్ళీ వీరు ఇంకొకరికి చెప్తే రహస్యం బట్టవై లేకపోతుందేమో, ఆ భయం లేదండి మహాత్మునికి. వారి ధ్యేయం ఏమిటంటే ఈ రహస్యం అందరికీ చేరాలి, అందరికీ అందాలి. అందుకనే మధురమైన పదార్థాన్ని ఒక్కడే తినకూడదు అని భగవద్గీత చెప్తుంది. అంటే అర్థం ఏమిటి? మైసూర్ పాకు చేసి అందరికి పంచమనే, రసగుల్లాలు చేసి అందరికి పంచమనే. ఇంకా బయట అంటాడు, నేను రసగుల్లాలు చేసి ఆశ్రమం మొత్తానికి పెట్టానంటాడు. మధురం అంటే అది కాదు, మధురం మళ్ళీ మలినమవుతుంది, తెల్లారేటప్పటికి దాని రూపం మారిపోతుంది. మధురము అంటే అర్థం ఏమిటి? తేనెను పిండి తేవడం. మళ్ళా ఇంకా చెప్పాలంటే ఎక్స్పైర్ లేకుండా ఉండేది మల భూయిష్టము కానటువంటిది మధురము అంటే. అందుకని అధరం మధురం, వదనం మధురం, ఆసితం మధురం. ఈ మధురాలు బయట పదార్థంతో పోల్చేవి కావు. మనకి పేరేమి దొరక్క కృష్ణుడి మధురాన్ని తీసుకెళ్లి స్వీటుకు పెట్టాం. వాస్తవానికి బయట ఉండే స్వీట్కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, కానీ ఆ మధురం ఇది పొందే అవస్థ పొందేది కాదు. ఆ మధురం, ఈ మధురానికి లక్షణాలు ఉన్నాయి. ఇది సేవిస్తే మనకు దోషం, అది సేవించకపోతే దోషం. రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, ప్రపంచంలో మునకండి, భక్తిలో మునగండి. భక్తిలో మునకపోతే ప్రమాదం, ప్రపంచంలో మునిగితే ప్రమాదం అన్నాడు ఆయన. ఇక్కడ మునిగితే ప్రమాదం ప్రపంచంలో, భక్తిలో మునకపోతే ప్రమాదం. కాబట్టి ఇక్కడికి వచ్చి మునగండి, అక్కడ మాత్రం మునకండి అన్నాడు ఆయన. ఎక్కడ మునగాలో తెలియాలి, ఎక్కడ మునకూడదో తెలియాలి, ఏది ఎంతవరకు పట్టుకోవాలో అంతవరకు పట్టుకోవాలి, అది మనకు మహాత్ములు చెప్పారు. అందుకని ఇక్కడ చక్కగా వారి అబ్బాయితో పాటు నేను నేర్చుకున్నాను. కరుణా సముద్రులు కదా మా గురువు గారు. నిజంగా చూడండి, గురుదేవుల యొక్క కరుణ సముద్రం. సముద్రం అంటే బాబుజీ మహారాజు వారు మనకు అందించారు కదా, ఒడ్డు నుండి ఎలా వచ్చిన వాడికి ఇసుక, లోనికి వెళ్ళిన వాడికి గవర్, ఇంకాస్త లోపలికి వెళ్ళిన ఆ వాటి ఎందుకు ఆసక్తి కలిగిన వాడికి మత్స్య సంపద, ఇంకా లోనికి వెళ్ళినటువంటి వాడికి, అట్టడుక్కు వెళ్ళిన వాడికి ఏవి కావాలో అవి ఎలా లభ్యమైపోతుందో. అలాగే మనకు అమ్మ కూడా చాలా మంది చెప్పారు, స్వాతి చినుకు ముత్యపు చిప్పలో అది పడిపోతుంది. అన్ని చినుకులు ముత్యాలు కావు. ఇక్కడ ఒక ఆల్చిప్ప, ముత్యపు చిప్ప ఏదైతే ఉంటుందో అది ఎదురు చూస్తూ ఉంటుంది స్వాతి చినుకు కోసం. గురు బోధే స్వాతి చినుకు, ఆవేదన చెందే శిష్యుడి హృదయమే ముత్యపు చిప్ప. ఓసారి ముత్యపు చిప్ప ఇలా తెరుచుకొని ఆ బోధామృతమనే స్వాతి చినుకును ఒడిచి పట్టుకొని ఏకాంతంలోకి వెళ్ళిపోతుంది ముత్యపు చిప్ప. అది అట్టడుకు వెళ్ళిపోతుంది. అక్కడ ఏం చేస్తుంది? ఇలా ముడుచుకుపోతుంది. అంటే దాని లక్షణం ఏమిటి? ఇక బయట ఉండేటువంటి దాన్ని లోపలికి రానివ్వరు, బయట ఉండే విషయాలేవి మళ్ళీ లోపలికి చేరనివ్వరు. ఎప్పుడైతే అట్టడుకు వెళ్ళిపోతుందో అది ముత్యమై భాసిస్తుంది. అంటే అన్నింటికీ అర్హత ఉంది. నీటిలో పడ్డ చినుకు నీట కలిసే, భూమి పడ్డ చినుకు భూమి కలిసే, అలాగే ముత్యంలో వచ్చినటువంటి చినుకు అది ఏమైపోయింది అక్కడ? ముత్యమై ప్రకాశించింది. చినుకులో మార్పు లేదు, ఒడిసి పట్టుకున్నటువంటి విధానంలోనే మార్పు ఉంది. గురుబోధ సభలో ఇంతమంది కందుతున్న గురుబోధలో మార్పు లేదు. ఒడిసి పట్టుకుని ఎవరు అట్టడుకు చేరి ఏకాంతంలో ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తారో వారి హృదయమే ముఖ్యమై ప్రకాశిస్తుంది. ముఖ్యం అంటే అర్థం ఏంటంటే మనశ్శాంతికి ప్రతీక. మనస్సు చేసే అలదడి అంత ఇంత కాదండి. సముద్రంలో అలలైనా లెక్కించచ్చు కానీ మనస్సుకు ఉండేటువంటి అలదడి అది అంతా ఇంత కాదు. మనస్సు ఎక్కడ ప్రశాంతత చెందుతుంది? ముత్యము ధరిస్తే. అది ముత్యం ఎప్పుడవుతుంది? గురుబోధ శ్రవణం చేత. గురుబోధ శ్రవణానికి ఎప్పుడు ఫలితం వస్తుంది? అట్టడుకు వెళ్ళి ఏకాంతంలో నిధిధ్యాస జరిపినప్పుడే ఆ ముత్యమైనటువంటిది నీకు అందుతుంది. అదే జరిగేదే మానసిక ప్రశాంతత. కాబట్టి ఇక్కడ మా గురుదేవులు కరుణా సముద్రులు అమ్మవారి యొక్క నామం సారదండి. కరుణాతరంగితాక్షి అనే పదం దగ్గర సాధకుడు హృదయం ఆగిపోతుందన్నారు మా గురువు గారు లలితా సహస్రనామానికి భాష్యం చెప్పేటప్పుడు. కరుణాతరంగితాక్షి అదొక్కడు చాలరా, అమ్మ అక్షి కన్నులు, కన్నుల్లో నుంచి తరంగాలుగా వస్తుందటండి ఆ కరుణ అనేటువంటి ప్రేమ. వాస్తవానికి మనందరం రెప్పలు వేసే లక్షణం కలిగిన వాళ్ళం. అమ్మ రెప్ప వేయదు. ఆ రెప్ప వేయిన తల్లి నుంచి వచ్చేది ప్రవాహమే. కానీ మనం రెప్ప వేస్తున్నాం కనుక కొద్ది దూరం వచ్చి కరుణాగినట్టు, మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరి మనకు అందుతున్నట్టు ఈ భావనతో తరంగాలు తరంగాలుగా వచ్చిన అమ్మ యొక్క ప్రేమ అనేటువంటి తరంగం, కరుణ అనే తరంగం నన్ను చేరుగాక. ఇంకో లక్షణం ఉందండి, అమ్మ కరుణని సముద్రంతో పోల్చాం, నదితో ఎందుకు పోల్చలేదు? నదికి శుష్కించడం అనే గుణం ఒకటి ఉంది. సముద్రం మళ్ళీ నదికి నీటిని ఇవ్వగలిగిన శక్తి ఉంది. సముద్రంలో నీరుంటే మళ్ళీ మేఘం వస్తుంది, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ నది వస్తుంది, మళ్ళీ వరదలు వస్తాయి, మళ్ళీ నీరు వస్తుంది. సముద్రము తాను కోల్పోక అన్నింటికీ మళ్ళీ ఇవ్వగలిగిన శక్తి సముద్రానికి ఉంది. తాను కోల్పోదు, ఇన్నింటికీ ఇవ్వగలదు. అందుకని అమ్మ కరుణ సముద్రంతో పోల్చారు. కరుణ కరుణాతరంగితాక్షిపాణ చాప. మనం ఆయుధాలు మార్చేవాళ్ళమని వసింహాది వాగ్దేవతలకు తెలుసు. మనకు చేయు చేతులు ఊరుకోవండి, ఉన్న తల్లిని ఉన్నలాగా ఉంచం కదా. అది అటు మారిస్తే ఎలా ఉంటుంది, ఇది మారిస్తే ఎలా ఉంటుందని మారుస్తూ ఉంటాం. అందుకని మార్చకుండా రూపం చెప్పారు లలితమ్మకి. ధృత పాశాంకుశ పుష్ప బాణ చాప. చక్కగా ఈ లక్షణాలతో ఉంటుంది అమ్మ అని వసుజ్ఞాని వాగ్దేవతని నిర్ణయం చేశాడు. అలాంటి లక్షణంతో అమ్మ కరుణ తరంగిణి. నా గురుదేవులకి అమ్మ కరుణకి రెండుకి భేదం లేదు. నా గురుదేవులు ఎలాగో మా దేవి అలాగే, దేవి ఎలాగో గురుదేవులు అలాగే. అలా మీరు దేవి స్వరూపులు వ్యాస భగవాను అంటున్నారండి ఇక్కడ. అమ్మ ఎలాగైతే కరుణా సముద్రినో మీరు కూడా కరుణ సముద్రంగా కలిగిన వారు. అటువంటి మహానుభావులు తమరు. కాబట్టి శుకుని సందేహాలకు సమాధానాలుగా ఈ దేవి భాగవత రహస్యాన్ని విడమర్చి చెప్పాడు మా గురుదేవి. అయోనిజుడైన బుద్ధిమంతుడితో పాటుగా నేను కూడా విన్నాను. ఆయా విశేషాలు కొంత తెలుసుకోగలిగాను. ఏది మునిపుంగవులారా, ఈ దేవి భాగవతం ఒక కల్పవృక్షం. కల్పవృక్షం యొక్క గొప్పదనం ఏమిటి, దేవి భాగవతం యొక్క గొప్పదనం ఏమిటి అంటే కల్పవృక్షం కోరినవిస్తుండే కానీ ముక్తినివ్వలేదండి. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి నాకు ముక్తినివ్వదండి కల్పవృక్షం. మీరు ఏది కోరినా అది ఇస్తుంది. ఏది ఇస్తుంది? మీకు వైభవం కావాలి. మహాత్ములు చెప్పారే చిన్న కథలో, ఒకవాడు కల్పవృక్షాన్ని ఆశ్రయించి బాగా శయనించి లేచిన తర్వాత ఆహారం వస్తే బాగుండు అన్నం వచ్చింది, బాగా చక్కని భార్య వస్తే బాగుండు ఆవిడ వచ్చింది, విజ్ఞాపనం ఇచ్చడానికి సేవకులు వస్తే బాగుండు వాళ్ళు వచ్చారు, పడగ శకానికి చెయ్యి వస్తే బాగుండు చెయ్యి వచ్చింది, భవనం వస్తే బాగుండు వచ్చింది, పులిస్తే ఏమవుతుంది అనుకున్నాడు. వచ్చింది, ఇన్ని వచ్చినప్పుడు అది రాకుండా ఉంటుందా? ఏమంటే ఇన్ని వచ్చి అది రాకుండా ఉంటే వాడు ఫీల్ అయిపోడు. అందుకని అది వచ్చింది. ఏ అన్నీ వచ్చి ఇది రాకపోతే అది కల్పవృక్షం ఎందుకు అవుతుంది? అందుకని వాడు అనుకున్నాడో లేదో అది వచ్చింది. ఇది వాడు వెళ్ళిపోయాడు. కల్పవృక్షం కూర్చొని కింద కూర్చొని మృత్యువు చింత నీకెందుకు? అది నువ్వు రమ్మన్నా వస్తుంది, రాకుండా ఉన్నా వస్తుంది, నువ్వు కోరుకున్నా వస్తుంది, కోరుకోకుండా వస్తుంది. అది ఏమిటి అంటే అది ప్రాప్తి. ప్రతి వాడికి ప్రాప్తి అండి. లోకంలో కొన్ని కొన్ని ధన ప్రాప్తి అందరికీ ఉండదు. వస్తు అందుకని మహాత్ములు చెప్తున్నారు ఇది కల్పవృక్షం. కల్పవృక్షం అని ఒకసారి కనుక పోలుస్తున్నాం కానివ్వండి, కల్పవృక్షం ముక్తిని ఇవ్వలేదు, కానీ ముక్తిని ఇస్తుంది. ఏమిటి? దేవీ భాగవతం. దీని ఫలాన్ని ఆస్వాదించాలనే కోరికతో, సంసారం అనేటువంటి మహాసముద్రాన్ని తరించాలనేటువంటి వాంఛతో ఈ ఆఖ్యాన రసాలయాన్ని ప్రేమగా శ్రద్ధగా శుకుడంతటి వాడు ఆరగించాడు. అంటే ఇప్పుడు దేవీ భాగవతం ఎవరికి అవసరం లేదు? శుకుణ్ణి మించిపోతే దేవీ భాగవతం అక్కర్లేదు. మేము శుకుణ్ణి మించిపోయామండి సాధనలో, కాబట్టి శుకుణ్ణి మించాం కనుక మాకు దేవీ భాగవతం అక్కర్లేదు. దేవీ భాగవతం దగ్గర శుకుడంతటి వాడు కూర్చున్నారంటే అర్థమేమిటి? మనం శుకుడి కంటే తక్కువ వాళ్ళమా కాదా అలా అనుకుంటే కూర్చోవాలి. లేదంటే శుకుడిని మించిపోయాం మేము దాటిపోయాం అనుకుంటే మనకు దేవీ భాగవతం అక్కర్లేదు. భగవతి నామాంకితమైనటువంటి ఈ మనోహర పురాణాన్ని నిజంగా వినాలనే కోరికతో కాకపోయినా ఒక వంకతో విన్నా చాలు. అందుకనే ఏ వంకతోనైనా కొద్దిపాటి పుణ్యాన్ని మనకు చేర్చి ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి మోక్షానికి తీసుకెళ్లేదే గురుదేవులండి. ఎందుకంటే పుణ్య సముపార్జన చేయాలనే బుద్ధి మన జన్మకి ఎప్పటికీ కలగదు. కనీసం ఏదో ఒక వంకతో చూస్తున్నాం కదండి, 7:30కి రావాల్సిన అవసరం ఏంటండి అమ్మకి? ఎందుకంటే ఏదో ఒక వంక కావాలక్కడ. ఆ వంకతో ఈ పుణ్యాన్ని అడ్డుపెట్టి మనకు మోక్షాన్ని అనుగ్రహించాలి. ఎందుకని? స్వల్పమస్య ధర్మస్య ప్రాయతే మహతో భయాత్. ఆయన కృష్ణుడిగా ఉండి ఇచ్చిన భయం అది. కొద్దిపాటి ధర్మం చేయవయ్యా అర్జున, ఆ ధర్మాన్ని అడ్డుపెట్టి నేను నిన్ను మోక్షలోకానికి నేను తీసుకెడతాను. నువ్వు బాగా కోరుకుంటున్నావు కదా ముక్తి కావాలి ముక్తి కావాలి అని. ముక్తి కావాలి అన్నప్పుడు తగినంత సామాగ్రి నీ దగ్గర ఉండాలి కదా. మోక్ష సాధన సామాగ్రి భక్తి రేవగరీయసి. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు మోక్ష సాధనకు కావలసినవి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, రామం గారిని కలవాలి, దిష్టి తీసుకోవాలి, సామాన్ తెచ్చుకోవాలి కదా. ఏది తప్పు అవుతుందో ఏది సరిపోతుందో తెచ్చుకోవాలి. మరి అందరం మనందరం కూడా సామాగ్రి పట్టిక పట్టుకున్నాం. మోక్ష సాధన సామాగ్రి, మోక్ష సాధన సామాగ్రి పట్టిక పట్టుకున్నామండి మనం. దానిలో ఒకే ఒక్క వస్తువు చెప్పారు, భక్తి రేవగరీయసి. భక్తి అనేటువంటి ఒక్కటేనండి, పసుపు కుంకాలు అగరబత్తులు ఇవన్నీ ఏమి లేవు అక్కడ. మోక్ష సాధన సామాగ్రి భక్తి రేవగరీయసి. మరి భక్తి అంటే అది చెప్పారండి భగవద్గీతలో స్వామి చక్కగా, నాతో ద్రష్టించ తత్వేనా ప్రవేశించ పరంతప. ఏమయ్యా నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నాతో ద్రష్టించ తత్వేనా ప్రవేశించ పరంతప. భక్తియాత్వం అన్యయాసఖ్యం అహమేవం విదోర్చున. 11వ అధ్యాయానికి ప్రారంభంలో 11వ అధ్యాయానికి భరతవాక్యం పలుకుతూ 12వ అధ్యాయానికి ప్రారంభం చూడుతూ చిట్ట చివరి శ్లోకాల్లో అద్భుతమైన శ్లోకాలు 11వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి శ్లోకాల్లో భక్తియాత్వం అన్యయ అసఖ్యం అహమేవం విదోర్జున జ్ఞాతుం దృష్టించ తత్వేన ప్రవేశించ పరంతప. అర్జున ప్రతి వాళ్ళు నన్ను దర్శించడానికి, జ్ఞాతుం ద్రష్టుం చూడడానికి, తత్వేన నేనేమిటో నిరూపణ చేసుకోవడానికి, నన్ను పూర్ణంగా తెలుసుకోవడానికి జ్ఞాతుం ద్రష్టించ తత్వేన, ఈ మూడింటికి ఏది కారణమై ఉంది? భక్తి. భక్తి ఆత్మ అన్యయాసఖ్యం అహమేవం విదోచున. కాబట్టి భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. ప్రేమతో పెడితే తినచ్చన్నాడు కృష్ణుడు కూడా. ప్రేమ లేకపోతే ఏం తింటాం? చాలా 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 అనే వాడి దగ్గర ఏం సమాధానం చెప్తాం? ఏమండి ఇంత గరిటె పట్టుకొని ఇలా కూర వేసి ఒకసారి ముఖం చూసి చాలా అంటే ఏం చెప్తాం? రెండు వాళ్ళు అనేటప్పటికి వేయించుకునే వాడికి తీసుకొచ్చి చాలు అంటే ఆ చెప్పి ఎన్ని మార్లు వేస్తావులే, ఇంత వేసినా 4 మార్లు వేసినా ఇంత పడలేదు, ఏం చేస్తా అని చెప్పండి. ఇక అదే ఎంత మాట తింటాం కనుక చాలు అనే పదం వచ్చేస్తుంది అక్కడ. అలాగే ప్రేమతో పెట్టగలిగితే అది భక్తి అండి. భక్తి కలిగిన కూడు పట్టడైనను చాలు. ప్రేమతో పెట్టేది ఇంత ఇంత తిన్నా చాలండి, వాడి హృదయం నిండిపోతుంది. ఏ 2 గుప్పెళ్లతో సర్దుకోలేదా నారాయణుడు? 3 గుప్పెడికి అమ్మ అడ్డుపడింది కనుక వద్దన్నాడు కానీ స్వామివారు ఆ 3 ఒప్పుకుంటాడండి, సత్యం గ్రహిస్తాడు. తప్పు అనేటువంటిది ముందు మానవుడు కలగవలసింది ఏమిటంటే పశ్చాత్తాపం. ఇంకొకడు చెప్పక ముందే నువ్వు చేసిన పనిలో దోషాన్ని నువ్వు గుర్తించి ఆవేదన చెందితే భగవదనుగ్రహానికి నువ్వు పాత్రుడు అవుతావు అనడానికి నిదర్శనం. ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు పని అక్కడ. మీరు భాగవతం చూడండి, పరీక్ష మహారాజు పాపం వేశామని ఎవరైనా చెప్పారా? నువ్వు పాపం వేశావు పాపం వచ్చిందని ఎవరైనా చెప్పారా? ఆయన అనుకున్నాడు రెండు అక్షరాలు వేస్తే మూడు అక్షరాలు వచ్చి పడింది అనుకున్నాడు. ఆయన రెండు అక్షరాలు ఏమిటి? పాపం. మూడు అక్షరాలు ఏమిటి? పాపం. రెండు అక్షరాలు మెడలో వేస్తే మూడు అక్షరాలు ఎవటబడిందట. వడ్డీ అండి, అసలు ఇస్తే వడ్డీ రాదు. రెండు అక్షరాలు వేస్తే మూడు అక్షరాలు రావాల్సిందే. పాపం వేశాడు పాపం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెప్పారా అబ్బాయి నువ్వు పాపం వేశావు పాపం వచ్చింది? ఎవరు చెప్పలేదండి. ఏకాంతంలో విచారణ చేశాడు. విచారణ చేస్తుంది నీ దోషాన్ని నీకు ఎరిగింపజేసేదే విచారణ. విచారణ అంటే పుస్తకాల్లో దొరికేది కాదు, నీ దోషాన్ని నీకు ఎరుక చేస్తుంది. సత్సంగంలో ఉండే లాభం ఏమిటంటే మనం పొందవలసిన వాడిని పొందకపోవడానికి అడ్డుగా ఉండేదాన్ని తెలిపేది సత్సంగం. ఆ పొందవలసినది నీకెంత దగ్గరికే వచ్చావు. ఇప్పుడు చూడండి, మనం రైల్లో వచ్చేటప్పుడు లేకపోతే బస్సులో వచ్చేటప్పుడు మ్యాప్ ఆన్ చేస్తే నీ దూరాన్ని నీ డిస్టెన్స్ ఎంత ఉందో తెలుపుతూ ఉంటుంది. 2 కిలోమీటర్లు ఉన్నావు 3 కిలోమీటర్లు ఉన్నావు అని తెలుపుతూ ఉంటుంది. అలాగే సత్సంగం ఏం చెప్తుంది? నీ ప్రయాణం యొక్క విషయం చెప్తుంది. నువ్వు లక్ష్యార్థానికి ఎంత చేరువలో ఉన్నావు, లక్ష్యార్థానికి ఎంత దూరంలో ఉన్నావు, ఇది చెప్తుంది. ఉంది కదా ఈ గుణం, ఉంది కదా. దీన్ని తొలగిస్తుకుంటేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అంటే విచారణ సత్సంగం ఏం చేస్తుంది? నీ దూర దగ్గరను తెలుపుతుంది. నువ్వు దూరం ఎంత ఉన్నావు, దగ్గర ఎంత ఉన్నావు. ఇక ఏ మీటర్లకు అందదు ఇది, నువ్వు ఏ కొలతలకు అందేది కాదు ఈ మోక్షం అనేటువంటిది. అందుకని ఇక్కడ చక్కగా నేను పాపాచారుడనై విన్నా పుణ్యమే, పోని పుణ్యవంతులు విన్నారనుకోండి మరింత పుణ్యము కలిగి వాళ్ళు మళ్ళీ ముక్తి పదగాములు అవుతారు. యహలోకంలో సకల భోగాలు పొందుతారు, పరలోకంలో యోగీశ్వరులకు దక్కే సుస్థిరమైన స్థానాన్ని గెలుచుకుంటారు. మానవుడిగా పుట్టి వినకపోతే అంతకంటే మూడూరు ఉంటారా? ఏమండి వినే అదృష్టం? విన్నదాన్ని విన్నట్టుగా అర్థం చేసుకునేటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? మానవుడికే ఉంటుంది. మానవుడికి ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే వాడు చెప్పిన మాటను వినగలడు, వెళ్ళగలడు. కానీ ఇంకో దానికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఏమండి భాగవత సప్తాహం జరుగుతుందని ఎవరికి ఇచ్చారండి ఇన్విటేషన్ అని అడిగాడు. ఆయన ఇన్విటేషన్లు పంపిస్తారు కదా మహాత్ములు ఆహ్వాన పత్రికలో, ఎవరికి ఇచ్చారు అని అడిగితే ఫలానా వారింటికి వెళ్ళామండి ఫలానా వారింటికి వెళ్ళామండి అని చెప్పారు శిష్యుడు. ఆయన అన్నాడు దారిలో ఎవరు కనిపించలేదా మీకు అన్నారు, కనిపించిన వారందరికీ ఇచ్చామండి. అది కాదయ్యా, కుక్క నక్క ఆవు పిల్లి మేక గొర్రె ఇవి కనిపించాయా లేదా అన్నారు. కనిపించాయండి అన్నారు. మరి వాడికి ఎందుకు ఇవ్వలేదు అన్నారు స్వామి గారు. మరి అవి కూడా కనిపించాయి కదా, కనిపించిన వాటికల్లా ఇచ్చామంటే అవి కూడా ఉన్నాయి కదా. అంటే వాళ్ళు అన్నారు ఏమండి వాటికి ఇచ్చినా కానీ విచారణ చేసే బుద్ధి లేదండి అన్నారు. వాడికి భాగవతం సప్తాహం జ్ఞాపనిస్తాం, శరన్నవరాత్రి ఆహ్వాన పత్రిక ఇస్తాం, అవేమైనా రాగలుగుతాయా చదవగలుగుతాయా పాల్గొనగలుగుతాయా, వాటికి ఆ విచక్షణ బుద్ధి లేదు అందుకని ఇచ్చామండి. అంటే భగవంతుడు మీకు ఎంత మేలు చేశాడో మీకు ఇప్పుడైనా అర్థమైందా అన్నారు రామకృష్ణానంద స్వాములు వారు. చూశారా, ఆహ్వాన పత్రిక మీ చేతికి వచ్చిందంటే ఏదో పత్రిక ఇచ్చారా, మర్ద పెట్టామా, లోన్ ఇచ్చామా, కార్యక్రమం కోసం తీసి చూసామా? కనీసం కార్యక్రమం కోసం చూసినా పర్వాలేదు, ఇచ్చారు. మళ్ళీ తిరిగి ప్రసాదానికి వడపప్పు కింద పెట్టకుండా ఉంటే చాలు, అది ఇంకా పుణ్యం. ఏ కాబట్టి అక్కడ మనం ఆహ్వాన పత్రిక నీకు ఎందుకు వచ్చింది అబ్బాయి? నీ చుట్టూ ఉన్న జంతువుల కంటే నువ్వు విలక్షణంగా ఉన్నావు కాబట్టి నీకు పత్రిక వచ్చింది. కుక్కకు రాలేదు, నక్కకు రాలేదు, ఆవుకు రాలేదు, గొర్రెకి రాలేదు, పిల్లికి రాలేదు. విశేషమైన బుద్ధి నీలో ఉంది కనుక, ప్రచోదనం కలిగే బుద్ధి నువ్వు కలిగి ఉన్నావు కనుక గురుదేవుడు నీకు ఇచ్చాడు అవకాశం. ఆహ్వాన పత్రిక అంటే మోక్షానికి అవకాశం. ఆహ్వాన పత్రిక అంటే మర్చి పెట్టి లోన పెట్టేది కాదు, వాడికేం వచ్చింది నాకేం వచ్చిందని కాదు. మనకి అవకాశం ఇచ్చారండి గురుదేవులు, మనకి ఒక ఏది దానికి సంబంధించినటువంటి అర్హత ఇచ్చారు. పత్రిక వచ్చిందంటే అర్హత, ఆ అర్హత మనకి ఏం చూసి ఇచ్చారండి గురుదేవులు? అది గురుదేవుల యొక్క సౌలభ్యం, గురుదేవుల యొక్క కరుణ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మాకు వినాలనేటువంటి బుద్ధి కలగడం అనేది చాలా గొప్ప లక్షణం. యహలోకంలో భోగాలు వస్తాయి, పరలోకంలో భోగాలు వస్తాయి, సరే ఇంకా నిరంతరం శ్రద్ధగా వినేవారికి ఆ హృదయ కుహరంలోనే ఆ నిర్గుణ స్వరూపిణి అయినటువంటి అమ్మ తానే నిత్య నివాసం చేస్తుంది. సద్గురు హృదయాంతర చిద్విలాసిని అమ్మకి మనం పెట్టుకున్న పేరు ఆహ్వాన పత్రికలో. ఆ ఒక్క పేరు చాలదండి సద్గురు. హృదయాంతర్గత చిద్విలాసిని. అంటే గురుదేవుల యొక్క హృదయము ఆనందంతో తాండవం చేస్తుందంటే లోపల ఎవరు నృత్యం చేస్తే ఆనందం మనకి ముఖంలో కనబడుతోంది. అంటే అమ్మ యొక్క నృత్యం చిద్విలాసం. అంటే అమ్మ యొక్క చిద్విలాసమే కదా ఈ జగత్తంతా కూడా, అమ్మ యొక్క అనుగ్రహమే కదా ఈ అణువణువు కూడా. ప్రతి అణువులో తాన్ని దానికి ఒక అర్హత కల్పిస్తోంది అమ్మ. అంటే దానిలో అమ్మ నా కనబడుతోంది. జడ చిక్తి చేతనారూప జడ శక్తి జడాత్మిక, దానిలో కూడా ఆరూపంగా ఉండి ఆ జడంలో కూడా అమ్మ ఉండబట్టే మనకి ఆ వస్తువుని వినియోగించుకోవాలనేటువంటి కోరిక కలుగుతోంది. అది కూడా ఉపయోగపడుతోంది. అందుకని అమ్మ యొక్క చిద్విలాసం గురించి చెప్పేటువంటిదే ఈ రహస్యం. భవసాగరాన్ని ఎవరైతే తరించాలనుకుంటారో వాళ్ళు నావగా ఉపయోగించచ్చండి. ఇది ఏ నావ? మీరు బయట కనపడేటువంటి నావ కాదు. పోనీ ఇంతమంది ఎక్కితే ఇంకొకళ్ళు ఎక్కడానికి వీల్లేదు అని అదేమంటారు, హౌస్ఫుల్ బోటు పెడతారు కదండి కొంతమంది, దీనికి ఇంతవరకే పరిమితం అని. పరిమితి లేకుండా ఎంతమంది ఎక్కినా, అందుకనే అపార సంసార సముద్ర మధ్యే ఆదిశంకరాచార్యుల వారు ప్రశ్నోత్తరిలో ప్రశ్న తానే సమాధానం తానే చెప్పాడు. ఏమడిగాడు శిష్యుడు అంటే, అపారమైనటువంటి సంసార సముద్రంలో నేను దాటడానికి హేతు ఏది? విశ్వేశ్వర పాదాంబుజ తీర్థనౌక. సమాధానం ఏం చెప్పారండి? విశ్వేశ్వరుడు అనేటువంటి పాదం, ఆ పాదము ఎంత విశాలమంటే నువ్వు సంసారము ఎంత విశాలం అనుకున్నావో నౌక అంత విశాలం అన్నారండి. సంసారం ఎంత అనుకున్నావో ఈ నౌక అంత ఉంది. నువ్వు అంటున్నావు కదా సంసారం ఏది బాగా దారుద్యం కనబడడం లేదండి, ఈ దరి చూస్తే ఆ దరి దాకా ఉందని. విశ్వేశ్వరుడి పాదం కూడా అంతే ఉంది. నువ్వు ఎంత అనుకుంటే అంత, నీ సంసారం ఎంత అనుకుంటే అంత. ఇప్పుడు మనందరి సంసారాలు ఆ నావలో ఇప్పిపోతాయి. మనందరి సంసారాలు చేరవలసింది. అందుకే మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యావతారంలో ధరించింది నావ. ఆ నావ ప్రళయంలో జలంలో మునిగిపోకుండా ఉండేలాగా ఏర్పాటు చేశాడు పరమాత్మ. ప్రతి అవతారంలో అంతరార్థం ఉందండి. మత్స్యావతారంలో ఏమిటి? జల ప్రళయం. జలము జడానికి భేదం లేదు. నడయోర భేద అని సంస్కృతంలో చెప్తారు. లాకీ డాకీ భేదం లేదట. జలప్రాణి అంటే జడప్రాణి. జలాన్ని వ్యక్తి కోరుతున్నాడంటే జడాన్ని కోరుతున్నాడు అని అర్థం. మీరు ఏ గ్రంథమైనా చూడండి, జలమొచ్చిన చోట ఒక విశేషం జరుగుతుంది. నీరు చెప్పాడు అంటే ఒక విశేషం ఉంది. నీరుంది కాబట్టి నీటి కోసమే వెళ్ళాడు పరిచయం మహారాజు. ఏం కోరి వెళ్ళాడు? జలాన్ని అపేక్షించి వెళ్ళాడు. అంటే చైతన్యాన్ని ఉపేక్షించాడు, జడాన్ని అపేక్షించాడు. జడాన్ని అపేక్షించాడు కనుకనే పాపబుద్ధి లోన ప్రవేశించింది. అంటే ఎప్పుడు మానవుడు పాపానికి గురవుతున్నాడు అంటే చైతన్య రూపమైన పరమాత్మను విస్మరించి జడాన్ని ఎప్పుడైతే అపేక్షించాడో, ఎప్పుడైతే చైతన్యాన్ని విడిచి జడాన్ని పట్టుకున్నాడో, అప్పుడే అతడిలో ఒక ఏది ఉండకూడనిది చొరబడుతోంది. జలం దగ్గర చాలా జరిగాయి. ఆ జలం దగ్గరే సోదరికి సంసారం వచ్చింది. ఆ జలం దగ్గరే గోపికా వస్త్రాపహరణ ఘట్టం జరిగింది. ఆ జలం దగ్గరే గజేంద్రుడు సంసారంలో చిక్కుపడ్డాడు. ఆ జలం దగ్గరే జడభరతుడికి సంసారం లేడి రూపంలో వచ్చి పడింది. ఎన్నున్నాయండి జలం దగ్గర బోలు ఉన్నాయి. ఆ జలం దగ్గరే యక్ష ప్రశ్నలు వచ్చాయి. యక్ష ప్రశ్నలు మహాభారతంలో ఎన్ని ఉన్నాయి. జలము అంటే జడము. అలాగే ఇక్కడ కూడా చక్కగా మనకు ఒక నావ ఇచ్చారండి. ఇప్పుడు మేమే జలంలో లేవండి, మాకేం నీళ్లు లేవు, చక్కగా మార్పులు వేశారు. రామాలయంలో మార్పులే, మా ఇంట్లో మార్పులే, బృందావనంలో మార్పులే, బృందావనం చుట్టూ మార్పులే అంటే ఈ కనిపించేది కాదండి. జలం అందరికీ ఉంది. జలం ఉంది. ఏ జలం ఉంది? సంసార సముద్రం. మనకు మహాత్ములు చెప్పారు, సంసారం సాగరం ఘోరం తత్తుమిచ్చతి యో నరః గీతానామం సమాసాధ్య పారమ్యాతిష్కేన సహా. అందరూ ఉన్నామయ్యా సంసారం అనే నావను. జలంలో ఉన్నాం. గీత అనేటువంటి ఒక నావను కొనుక్కోండి అన్నారు మన స్వామి. గీత అనే నావ ఇది డబ్బుతో కాదయ్యా, శ్రద్ధతో లభించేటువంటి నావ. ఎవరికి శ్రద్ధ కలిగిందో వారికి ఈ నావ ఇవ్వబడును. కాబట్టి పుస్తకం ఇచ్చేటప్పుడు కూడా ఏమంటారు, మీరు నాకు రుసుము చెల్లించక్కర్లేదు, మీ శ్రద్ధే మాకు చెల్లించవలసిన రుసుము అని పెడతారండి. ఏది ఇచ్చేవాడు అంటే అనేటువంటి దాని ద్వారా మనకు భక్తి లభిస్తుంది అన్నమాట. భక్తి అనే నామచేత తప్ప మనం ఈ సంసార సముద్రాన్ని దాటలేము. చెవులున్నాయి కదా అని ఎప్పుడు పరాపవాదాలనే ఇష్టంగా వింటూ తనది కాని దాన్ని వినడమే సంసారం, తనకు సంబంధం లేని దాని గురించి అనడమే సంసారం. సంసారం అంటే పిల్లలు కాదండి, చాలా మంది అనొచ్చు మాకు పెళ్లే లేదంటే సంసారం ఎక్కడదని అనొచ్చు. కొంతమంది పెళ్లి లేకపోయినా పరుల విషయాలు వినాలనే బుద్ధి ఉంటే చాలు సంసారం వచ్చినట్టే. పెళ్లి లేకపోయినా పర్వాలేదు ఇంకొకరి విషయాన్ని మాట్లాడితే చాలు సంసారం వచ్చినట్టే. ఇది పరాపవాదం అని పేరు పెట్టాడు ఆయన. పరాపవాదం అంటే ఇతరమైన విషయాల ఎందు కలిగేటువంటి బుద్ధి, తనని తరింపజేసేటువంటి విషయం కాకుండా ఏది బంధనానికి కారణమవుతుందో దాని గురించి ఆలోచించే బుద్ధి సాంసారిక బుద్ధి. ఆ సంసార బుద్ధి పరాపవాదం వల్ల వస్తుంది. మరి ఎప్పుడో వింటున్నాం కదా దుర్నర వార్తా కదా ప్రపంచములు కర్ణ ప్రాప్తము చేసి వాసనములు ఎంత దద్రోచుడు వాడు అంది భాగవతం. దుర్నర వార్తా కదా ప్రపంచములు ఎంత చెప్పాడో చూడండి. ప్రపంచం అనేది వినికిడి ద్వారా వస్తుందన్నాడండి. ఎంత అద్భుతమైన మాట. పరమాత్మ వచ్చేది వినికిడి ద్వారానే, ప్రపంచము వచ్చేది వినికిడి ద్వారానే. నువ్వు ఈ ప్రపంచానికి బస్సేసుకు పోనక్కర్లే, ఏరోప్లేన్ ఇచ్చి ఎక్కర్లే. ఏదైతే మనం ఇతరమైన విషయాలు వినడానికి కూర్చుంటామో అదే ప్రపంచం వచ్చి మనం కూర్చుంటుంది. ఈ ప్రపంచానికి ప్రయాణము ఇతరమైన విషయాలు వినడం ద్వారా వస్తుంది. మరి పురాణం అనేటువంటి దాన్ని వినకపోతే ఎవరికి నష్టం? అంతకంటే మందబుద్ధులు ఉంటారా లోకంలో? మందబుద్ధి అనేది ఎవరంటే ఇదిగో ఈ విషయాల పట్ల ఎవరికి ఆసక్తి లేదో వాళ్ళు. శ్రద్ధగా ఆలకిస్తున్నటువంటి శౌనకాదుడికి అప్పుడు ఒక చిన్న సందేహం కలిగింది. ఏమండి మీరు మాటల మధ్యలో వ్యాసుడు అన్నాడు, కుమారుడు అన్నాడు, శుకుడు అన్నాడు, వ్యాసుడికి పుట్టాడు అన్నాడు, పోనీ పుట్టాడులే అని మేము సర్దుకునే లోపల అయోనిజుడు అన్నాడు. మాకు ఆ విషయాన్ని బాగా పట్టుకున్నాం. ఏమంటే వినడంలో కూడా శ్రద్ధగా వింటే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. అలాగని ప్రశ్న అడగమన్నారు కదా అని కనపడ్డప్పుడల్లా అడుగుతూ ఉంటే అది కూడా ఒక రోగం. కొంతమంది ఉన్నారంటే ప్రశ్న అడగడమే రోగం. అలా ఉండకూడదండి. అడిగిన దానికి అర్థం ఉండాలి, ఆ ప్రశ్న కూడా అర్థవంతమైనదై ఉండాలి, నీ సాధనకు ఉపయోగపడేదై ఉండాలి. అది నిజమైన ప్రశ్న. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, పరి అని చేర్చాను, ప్రశ్న అని చేర్చలేదు. పరిప్రశ్న అంటే అర్థమేమిటి? ఆత్మోన్నతికి ఉపయోగపడేటువంటి ప్రశ్న, నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న, అది పరిప్రశ్న. అది సేవించి అడగాలి. ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళకు సందేహం కనుక అని అడగలేదండో, ఇక్కడ అవకాశం ఇచ్చాడు సూత మహర్షుల వారు. అవకాశం ఇచ్చినప్పుడే గురువుని ప్రశ్నించాలి కానీ చొరవ చేసుకొని గురువు గారు ఏదో పనిలో ఉండగా నాకు ఒక సందేహం వచ్చిందండి అని తగుదునమ్మా అని మధ్యలో వెళ్ళకూడదు. అందుకని ఇక్కడ శౌనకాది మహాముని సూత్ర వారు ఎప్పుడు ఆపుతారా అని ఆలోచించి ఎప్పుడు ఆయన ఆపాడు అప్పుడు వాళ్ళ సందేహం బయటపెట్టాడు. వ్యాసుడికి శుకుడు కుమారుడు అన్నావు కదా, ఆయన ఎలా జన్మించాడు, ఆయనకి తల్లి ఎవరు, ఈ సంగీతని ఆయన ఎలా పఠించాడు, శుకుడు అయోనిజుడు అని చెప్పావు కదా, అరణి సంభవుడు అన్నావు కదా, అది ఎలా జరిగింది, శుకుడు మహాతపస్సు అని పుట్టుకతోనే మహాయోగి అని విన్నామే, ఆయన పురాణాన్ని ఎందుకు చదివాడు, అందరి సందేహం కూడా ఇదే. మీరు సౌమ్యులు కనుక చక్కగా అడిగిన దాన్ని వివరించి చెప్పగలిగిన వాళ్ళు కనుక చెప్పండి అని అడిగితే, మునులారా పూర్వకాలంలో వ్యాసుడు సరస్వతీ నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని తపస్సేస్తున్నాడు. బాగా గమనించండి, మనస్సులో సంసారం ప్రవేశించడానికి ప్రదేశం అడ్డమా తన మనస్సు అడ్డమా? ఉన్నదెక్కడ? సరస్వతీ నదీ తీరంలో. సరస్వతీ నదీ తీరంలో ఉన్న వ్యాసుడికి సంసారం వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏమండి అమృతం తాగిన వాడు చచ్చిపోయాడు. ఏమండి అమృతం తాగిన వాడు చచ్చిపోయాడంటే మీరు నమ్ముతారా? అలాగే కొట్రాడు 10 మంది పిల్లల్ని కన్నది అంటాను, మీరు నమ్ముతారా? పిల్లల్ని కంటే ఆ పదానికి అర్హత కాదు, ఆ పదం ఉంటే ఇంకోటి అర్హత కాదు, ఎలా నమ్ముతారు మీరు? అలాగే ఇక్కడ కూడా ఆయన ఏమన్నారు, సరస్వతీ నది తీరం, పైగా వ్యాసుడు విష్ణుమూర్తి యొక్క అవతారం, ఎక్కడ నిర్మించుకున్నాడు? అన్నింటికీ దూరంగా. ఏమండి అన్నింటికీ దూరంగా ఉండొచ్చు కానీ నీ మనస్సుకు అన్ని దూరం అయ్యాయా? అన్నింటి దూరంగా నువ్వు ఉండొచ్చు, నీ మనస్సుకు దూరంగా ఉన్నాయా? మనస్సు అన్నింటినీ తెచ్చిపెడుతుందండి. సర్వ సంకల్పంబు మానసంబున నడవ, ఒక సంకల్పం చేరితే చాలండి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు ఇక్కడ దాకా మనం ఎక్కడో ఉన్న లండన్ దాకా పోనక్కర్లా, లండన్ లో ఉన్న ఫలానా వాడు ఏం చేస్తున్నాడనే ఆలోచన కలిగితే చాలు. వాళ్ళ రూపము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇళ్ళు, వాళ్ళ మెట్లు, వాళ్ళ పూజ గది, వాళ్ళ ఇంటి ఇంట్లో తిన్న ప్రసాదంతో సహా మొత్తం చిత్రం వేసి కూర్చోబెడుతుంది అక్కడ మనస్సు. ఎంత అద్భుతం అండి. దీనికి ఫ్లైట్ టికెట్ కూడా అవసరం లేదండి, ఎక్స్ట్రా ఛార్జీ కూడా అవసరం లేదు. దీనికి గొప్ప దేగా అంత పోతుంది, అంత విచిత్రం. పైగా వాళ్ళు వేసినటువంటి కర్టెన్ రంగుతో సహా చెప్పేస్తారండి వీడు. లండన్లోనే పోయినప్పుడు ఈ కార్పెట్ వేసి మనం కూర్చోబెట్టి పని తినిచ్చారు, రంగు కూడా మారదండి. ఎంత అద్భుతమో మనస్సు. అందుకని మనస్సు యొక్క సంకల్పమే సంసారం, ఈ సంకల్పంలో నుంచి ఉద్భవించేదే సంసారం. అందుకని ఆయన చెప్తున్నాడు ఇక్కడ, ఆయన సరస్వతీ నది ఒడ్డున ఉన్నాడయ్యా, పైగా ఆశ్రమం నిర్మించుకున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అయితే ఇక్కడ చూడండి, రోజు బయటకు వచ్చి ప్రపంచం కనబడకుండా ఉంటుందా? చూసే ప్రపంచాన్ని ఎలా చూస్తున్నావో దాన్ని బట్టి సంసారం ఉంటుంది. విన్న శబ్దాన్ని ఏ స్వరూపంగా వింటున్నావో దాన్ని బట్టి సంసారం ఉంటుంది. నడిచే నడక ఏ రూపంగా భావన చేస్తున్నావో దాన్ని బట్టి సంసారం ఉంటుంది. అందుకని మానసిక పూజలో ఏం చెప్పారు, శివాపరాధ క్షమాపణ స్తోత్రంలో శివుడి యొక్క మానసిక పూజలో ఏం చెప్పారు, మాట్లాడే మాటలు స్తోత్రాలు, నడిచేటువంటి నడక ప్రదక్షిణ, నేను చూసేటువంటి ప్రపంచమంతా కూడా అఖిలంబు విష్ణుమయంబు, అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాడు. ప్రహ్లాదుడికి ఒక పేరు పెట్టేశాడండి, ఎవరు, గోత్రామర్చుల వారు. అంకించి తనలోని అఖిల ప్రపంచం అంటే తన లోపల ప్రపంచాన్ని ముందు విష్ణుమయం చేసుకున్నాడు. లోపల ప్రపంచం ఎప్పుడు విష్ణుమయమైందో బయటది కూడా విష్ణువే అయ్యాడు. గురుదేవులు ఏం చెప్పారు, కృష్ణ సులోచనాలు ధరించిన గోపికలకి ఉన్నదంతా కృష్ణుడే. ఇప్పుడు లోచనాలు బయట వాళ్ళకు పెట్టలేదు, వాళ్ళు ధరించారు. మనం ఏం చేస్తున్నామంటే బయట వాళ్ళను పెట్టి మనల్ని చూడమంటున్నాం. కానీ గోపికలు ఏం చేశారు, వాళ్ళు ధరించి ప్రపంచాన్ని చూశారు. అది గోపికలకి మనకున్న తేడా. దోషం మనలో ఉంటే ఎదుటివాడి కళ్ళతోడు పెడితే అక్షరాలు కనపడతాయా? కంటి దోషం నాది, అక్షరం కనపడిన దోషం నాది. నేను ఎవరికో ఇచ్చి పుస్తకం చదవండి నాకు, మీరు కళ్ళతోడు పెట్టుకోండి నేను చదువుతానంటే వాళ్ళు పెట్టుకున్న కళ్ళతోడు నాకు పనికి వస్తుందా? లోపం నాది కాబట్టి నేను ప్రయత్నం చేయాలి, లోపం నాది కాబట్టి నేను ధరించాలి. అలాగే ఇక్కడ కూడా ముందు స్వామి ఆయన ఏం చేశాడు, బయటకు వచ్చి ప్రపంచాన్ని చూశాడు. ఏం కనబడింది ప్రపంచంలో? అందుకని రామకృష్ణ పరమహంస గారు చెప్పారండి, జ్ఞానికి ప్రపంచం ఉంది, అజ్ఞానికి ప్రపంచం ఉంది. జ్ఞాని ప్రపంచాన్ని దైవంగా చూస్తాడు, అజ్ఞాని ప్రపంచాన్ని భోగ వస్తువుగా చూస్తాడన్న. భోగ వస్తువుగా చూసేటువంటి వాడేమో అజ్ఞాని అవుతున్నాడు, భగవ స్వరూపంగా దర్శించిన వాడు జ్ఞాని అవుతున్నాడు. ఇద్దరికీ ప్రపంచం ఉంది సుమా, ఇద్దరికీ ప్రపంచం ఉంది. జ్ఞానికి ప్రపంచం ఉంది, అజ్ఞానికి ప్రపంచం ఉంది. కానీ అజ్ఞానికి కనిపించినటువంటి జ్ఞానికి ఎందుకు కనిపించడం లేదంటే చూసే దృష్టిలో వేరు వేరుగా ఉన్నాయి గనక. అందుకని అమ్మెప్పుడు చెప్తారు కదా, దృష్టిని మార్చలేము మనం, సృష్టిని మార్చలేము. దృష్టిని మార్చుకోండి, మన దృష్టిని మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేశారు, బయటకు వచ్చిన తర్వాత ప్రపంచం కనబడకుండా ఉంటుందా? ప్రపంచం కనబడుతుందని కళ్ళ కంతలు పట్టుకోమనలేదండి శాస్త్రం. ఆ గుర్తుని నువ్వు సరి చేసుకో, చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒక ఆయన పెట్టి ఒక పూర్వకాలంలో పెద్దలు విచారణ చేయడానికి గ్రామ గ్రామాలు తిరుగుతారు కదా, ఒక మహానుభావుడు గ్రామంలో తిరిగి వారమో 10 రోజులు ఉండి సంచారం, ఇంకొక గ్రామానికి వెళ్ళి, ఇంకో మాబోతి వాడు అన్నమాట ఉన్న చోట ఉండడం, కాలు కుదరదు మారాటి వాడికి, ఒక గ్రామంలో ఉంటే ఇంకో గ్రామం పోతూ ఉంటాం. ఏ అలా వ్యాపారం ఆయన పని ఆయన చేస్తున్నాడు. చేస్తుంటే ఒకసారి ఏం జరిగిందంటేనండి, ఒక గ్రామంలో సత్సంగం జరుగుతుంటే ఆయన కాస్త మూలిక వైద్యం తెలుస్తుంది, వాళ్ళ గురువు గారు కాస్త వైద్యం చేస్తుండేవారు, దాంతో ఈయన కూడా నేర్పాడు శిష్యుడికి. అందువల్ల ఈయన ఏదైనా చిన్న చిన్న రోగాలు వస్తే వాటికి సంబంధించిన మాత్రలు ఇస్తూ ఉండేవాడు. ఒక ఆయన ఊర్లో పెద్ద, ఆయన కంటి చెత్తవార దోషం ఉంది, కంటి చూపు దోషం ఉంది, దాంతో ఆయన తీసుకొచ్చారు గురువు గారి దగ్గరికి. గురువు గారు, ఈయన మా ఊరికి అందరికీ పెద్దండి, ఈ మధ్య ఆయనకి కంటి చూపు సరిగా కనబడటం లేదు, దోషం పోవాలంటే ఏం చెయ్యాలి? ఆయన బాగా పరిశీలించి, అయ్యా మీ వాడు ఎక్కువగా ఆకుపచ్చని చూస్తూ ఉండాలి, ఆకుపచ్చనని చూస్తే మీ వాడికి దృష్టి దోషం తొలగిపోతుంది అని చెప్పి ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ గ్రామం వచ్చాడే. ఊరంతా ఆకుపచ్చైపోయింది, బయట ఏది గోడల దగ్గర నుంచి, బండల దగ్గర నుంచి, కనపడే వస్తువు దగ్గర నుంచి ప్రతిదానికి ఆకుపచ్చ రంగు పూసిపెట్టారు. వాళ్ళు అనుకున్నారు ఈ గ్రామం వాళ్ళందరూ ఏదైనా పార్టీలో చేరారా ఏంటి, అందరూ ఒకే రంగు వేశారు అనుకుంటూ ఇళ్ళు గుర్తుపట్టడం కష్టమైపోయింది ఆయనకి. ఇప్పుడు ఆయన తచ్చాడుతుంటే ఇప్పుడు ఈ గ్రామ పెద్దన్నాడే ఆయన గుర్తుపట్టాడు. వెంటనే ఎన్నికలు గారు వెళ్ళి ఎన్నింటికి తీసుకెళ్ళాడు, ఆయన ఇంటికి కూడా ఆకుపచ్చలు చేసుకున్నాడు. ఆయన అన్నాడు, ఏమయ్యా ఏమిటిది ఊరంతా ఆకుపచ్చగా కనబడుతుందంటే తమరి దయ అండి గురువు గారు, మీరు చెప్పారు కదా నా చెత్తవార దోషం పోవాలంటే ఆకుపచ్చ రంగు చూస్తూ ఉండమన్నారు కదా. కోపం మనలో ఉన్నప్పుడు మనం దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. అందువల్ల అక్కడ చక్కగా ఇది ఎలా జరిగింది, లోపల సంసారం తయారు కావడానికి కారణం చూసే దృష్టి ద్వారా. ఆయన దృశ్యం చూసేదండి వ్యాసుడు, ఏం చూశాడు, ఏం ఆలోచించాడు, ఎలా జరిగిందనే విషయాన్ని మనం రేపు